శ్రీ మహాకాల్. ఇది డిసెంబర్ 24, 2004 సాయంత్రం 6 గంటలకు గురుసత్తా మహోత్సవాల సందర్భంగా గాయత్రి లలిత భాగవతం మహాలక్ష్మి సాధన గురించి మాస్టర్ ఇచ్చిన లెక్చర్. జే జే మహాకాల్.
వెళ్ళాడుతుంటే సేఫ్ అయినా పర్వాలేదు కదా. భారతదేశంలో ఈ గురు పూజా మహోత్సవాల స్వరూపంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమము తర్వాత ఇది కార్యక్రమాలుగా మారుతుందో మారదో మీ మీద ఆధారపడింది. ఈ కార్యక్రమం యొక్క విశిష్టత అర్థం చేసుకోండి. ఇక్కడ నేను రాబోయే సంవత్సరానికి ప్రతిరోజు ఏదో విధంగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఒక సంవత్సరం పాటు మన కార్యక్రమాలు చేయాలి అనేటటువంటి ఒక రూపకల్పనకి ప్రయత్నం చేస్తున్నాను. ఈ ప్రయత్నమే కనుక సఫలమవుతే జాగ్రత్తగా గమనించుకోండేదే భవిష్యత్వాన్ని కాదు జరగబోయేటటువంటి సత్యం చెప్తున్నాను. మీరు కళ్ళారా చూడబోయేటటువంటి విషయం చెప్తున్నాను. ఇప్పుడు ఉన్నటువంటి యూనివర్సిటీస్ అన్ని కూడా మూతపడతాయి. ఆ యూనివర్సిటీస్ లో ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి విద్య ప్రతి ఒక్క వ్యక్తి నేర్చుకుంటాడు. ఒకవేళ అది నేర్చుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడింది అనుకోండి, పృథ్వీగ్రహం మీద మానవ జాతి ఉండవలసినటువంటి అవసరము లేదు. మీకు రెండే ఆల్టర్నేటివ్స్ చెప్తున్నాను నేను. పృథ్వీగ్రహం మీద మానవ జాతి యొక్క ఉనికిని సమర్థించుకోవటానికి చివరి ప్రయత్నముగా మానవ జాతికి గురువులు ఇచ్చినటువంటి అవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటారా? లేకపోతే ప్రమాదం ఏం జరగదు, లేకపోతే ఏమవుతుంది, ఏమవుతు ఇలాగే ఉంటాం మనం, పుట్టుకుంటూ నేర్చుకుంటూ. ఎవడైనా మనకి సహాయం చేస్తాడనేటటువంటి ఏడితే తప్ప మనము సర్వశక్తివంతులము, మనము కనుక తలుచుకుంటే సర్వజ్ఞులము కావచ్చు, సర్వవ్యాపకులము కావచ్చు, సర్వసమర్థలము కావచ్చు. ఇది అర్థం చేసుకోండి. దీనికి ఎలాగైతే డిగ్రీలో 5 సబ్జెక్ట్స్ ఉంటాయో ఆ 5 సబ్జెక్ట్స్ మీకు చాలా స్పష్టంగా నేను చెప్పేస్తున్నాను. మీరు దీన్ని మన ప్రయత్నాలుగా మానవ జాతికి అందిస్తారా, లేకపోతే ఒక్కొక్క విషయాన్ని ఎవడో ఎక్కడో విదేశాలలో చెప్తే వాళ్ల కాళ్ల మీద పడి మీరు నేర్చుకుంటారా? అంతే మీకు ఛాయిస్ ఉంది తప్ప ఇంకో ఛాయిస్ లేదు. మీరు ఈ విద్యని ప్రపంచానికి అందిస్తారా, ఇంకొక ఎవడో వ్యక్తి అందిస్తే దాన్ని మీరు నేర్చుకుంటారా? అదే అర్థం చేసుకోండి. మీకు లభించేటటువంటి అవకాశం యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోండి. అర్థం చేసుకోలేదనుకోండి, తప్పదు మీరు నేర్చుకోవాల్సిందే. ఇంకోడెవడో మీ నెత్తి మీద ఎక్కి నేర్చుతాడు. మీ అంతటి మీరు చదువుకుంటే మీకు ఒక తృప్తి ఉంటుంది. ఏకాదశి నాడు నిర్జల ఉపవాసం మీరు కావాలనుకుని చేశారనుకోండి, ఆహా నాకు ఎంత పుణ్యం వస్తుందో అనుకుంటారు. గతి లేక మిమ్మల్ని ఎవడో జైల్లో పెట్టి మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా చేశాడు అనుకోండి, నా కర్మ అని ఏడుస్తారు. కానీ పరిస్థితి అంతే. ఎలా అర్థమవుతోంది కదా? ఏం చేస్తారు అన్నది మీరు అర్థం చేసుకోండి. 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి, మానవుడు నేర్చుకోవలసినటువంటి 5 విషయాలు ఉన్నాయి. 1, పరిణామ క్రమములో ఎక్కడ ఉన్నాడు వాడు మనకే దాని గురించి తెలియదు. పరిణామ క్రమము గురించే తెలియదు. కానీ పరిణామ క్రమము గురించి మీకు తెలియకపోతే ఏమవుతుంది అని సాయి అనేటటువంటి ఒక సద్గురువు చెప్పాడు. పాము కప్ప కథ మీరు ఎంతమంది తెలుసు? సాయిది తెలుసు కదా, కాదు ఇంతమంది తెలుస్తే. కానీ అదేంటో అర్థం చేసుకోండి. సాయి ఇదివరకటి జన్మలలో ఒక గురువు వద్ద శిష్యరికం చేస్తున్నప్పుడు వీళ్ళు కూడా సాయితో పాటు ఆ గురువు దగ్గర ఉన్నటువంటి శిష్యులే, సాయితో సమానమైనటువంటి స్థాయి కలిగినటువంటి శిష్యులే. కానీ కాలక్రమంలో ఏమైంది, సాధన చేస్తున్నటువంటి సాయి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడుగా రూపొందితే, పరిణామము చెందితే, సాయితో పాటే అదే గురువు దగ్గర నేర్చుకుంటున్నటువంటి వ్యక్తులు కప్పగా పాముగా పుట్టారు. అర్థం చేసుకోండి అది. ఎందుకది చదవటం మీరు? ఆ ప్రమాదము మీకు పొంచి ఉన్నది. అది ఎవడు ధైర్యంగా చెప్పడం లేదు, నేను చెప్తున్నాను. మీరు కనుక పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోకపోతే ఖచ్చితంగా మీరు నీచ యోనిలోకి వెళ్తారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు అది, క్షిపా మజస్రం మచుభా నాసురీశేవ యోనిషు విస్తరి పారేస్తాను వాళ్ళని అన్నాడు. ఎవరైతే దీన్ని అర్థం చేసుకోరు, ఎవరైతే దీన్ని ఆచరించరో, తెలిసినంత మాత్రాన ఏం లాభం లేదు, తెలిస్తే ఏం లాభం, ఆచరణ పెట్టాలి. అంచేత నా భర్త ఒప్పుకోవటం లేదు, నా కొడుకు ఒప్పుకోవటం లేదు, నా కోడలు ఒప్పుకోవటం లేదు, నా మనస్సు ఒప్పుకోవటం లేదు, పిచ్చి వేషాలు వేయకండి. ఆ సమర్థత వల్ల, అలా మీ యొక్క ఆచరణను సమర్థించుకోవటం వల్ల మీరు ఎదుర్కొనబోయేటటువంటి ప్రమాదాన్ని తప్పించుకోలేరు. అంతేనా? ఓ మేకల మందు వెళ్తోంది, సాయి ద్వారకా మాయలో కూర్చుని ఉన్నాడు. మేకల మందు వెళ్తూ ఉంటే రెండు మేకలు కొన్నాడు ఆయన 32 రూపాయలు ఇచ్చి. ఇప్పుడైతే 32 రూపాయలకి సినిమా టికెట్ కూడా రాదేమో, మేకలు ఎక్కడొస్తాయి. కానీ అప్పుడు 32 రూపాయలు అంటే, మా తాతగారు సెంట్రల్ ఎక్సైజ్ లో ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నప్పుడు ఆయన నెలకి 16 రూపాయలు జీతం. అంతకంటే ముందు వాడు సాయి 32 రూపాయలు ఇచ్చి 2 మేకలు కొన్నాడు. అక్కడ ఉంటారుగా భక్తులందరూ. ఒక పక్క వాళ్ళ నమ్మకం ఏంటి అంటే సాయి సర్వజ్ఞుడని, ఇంకో పక్క సాయి దగ్గర వాళ్ళు ఎందుకు వెళ్లారు అంటే సాయి యొక్క అనుగ్రహంతో వాళ్ళ జీవితాలు మంచి మార్గంలో వెళ్తాయని. కానీ ఎప్పుడైతే సాయి 2 మేకలు 32 రూపాయలు ఇచ్చి కొన్నాడో, శివుని కొనుక్కోవడం మొదలు. సాయికి బుద్ధి లేదు. అసలు 32 రూపాయలు ఇచ్చి మేకను కొనడం ఏంటి? అసలు వాళ్ళు ఉచితంగా ఇచ్చేయాలి కానీ గురువు గారికి. ఇంకా రకరకాలు మీ ప్రవర్తనలు కూడా అలాగే ఉన్నాయి, గమనించుకోండి. అది మీకు చెప్తున్నాను నేను, సాయి యొక్క భక్తులకి చెప్పటంలే. ఒక పక్క ఏం చెప్తారు మీరు గురువుకి అన్నీ తెలుసండి, ఇంకొక పక్క మీ ఆచరణ అలా ఉన్నదా? లేదు. కానీ సాయి కొనేశాడుగా, కొనేశాడు. ఇంకా ఈ జోరీగలు ఉన్నాయే, గుంగింగ్ 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 ఏంటి గుంగింగ్ గుంగి? 32 రూపాయలు ఇచ్చి మేకను కొంటాడా? సరే ఇచ్చేయండి. చాలా ఆనందంగా వాళ్ళు ఆ మేకల్ని ఇచ్చేసి, ఎవరి దగ్గర అయితే ఆ మేకల్ని కొన్నారో వాళ్ళ దగ్గర నుంచి 32 రూపాయలు వసూలు చేసుకుని, ఖచ్చితంగా తర్జన భర్జన జరిగి ఉంటాయి, అదంతా పుస్తకంలో లేదు, కానీ తీసుకొచ్చారు వాళ్ళు. ఏం తీసుకొచ్చారు? 32 రూపాయలు వెనక్కి తీసుకొచ్చారు. ఒక్కడున్నాడు అందులో, శ్యామ అనేటటువంటి వ్యక్తి, వాడికి అనుమానం వచ్చింది, సాయి అసలు ఎందుకు కొన్నావు నువ్వు అని. కిందటి జన్మలో వాళ్ళు నా గురుభాయిలు, వాళ్ళని నా దగ్గర ఉంచుకుందాం అనుకున్నాను నేను, మీరు ఉండనివ్వలేదు. మీరు కూడా గురువు దగ్గర ఉన్నటువంటి వ్యక్తుల్ని దగ్గరికి తీసుకుంటున్నారా, దూరం చేసుకుంటున్నారా, కాస్త జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఇతరులు ఏం చేస్తున్నారు అని కాదు, మీరు ఏమి చేస్తున్నారు అది చాలా ముఖ్యం. ఇంకేటంటే ఒక క్లాసులో అదే పాఠము 40-50 మందికి చెప్తాడు టీచర్, ఒకళ్ళకి ఒకలాగా మార్కులు వస్తాయి. అంచేత అందరూ అదే చేస్తున్నారు కదా, అందువల్ల మేము కూడా అదే చేస్తున్నాము. కుదరదు. ప్రకృతిలో తెలిసి అరిటి పక్క మీద కాలు పెట్టినా, తెలియక అరిటి పక్క మీద కాలు పెట్టినా జారేది ఖాయం. జాగ్రత్తగా ఆలోచించుకోండి. సాయి చరిత్ర ఎందుకు నేను పారాయణ చేయమంటాను అంటే, మీ కోరికలు తీరుతాయని కాదు, కోరికలు తీరుతాయి అది వేరే విషయం, గ్యారంటీగా తీరుతాయి. సాయి చరిత్ర పారాయణ చేసిన తర్వాత మీ కోరికలు తీరలేదు అంటే, ప్రపంచంలో ఏ శక్తి కూడా మీ కోరికలు తీర్చలేదు. పట్టుకోండి చాలా గట్టిగా ఆ సాయి తత్వాన్ని, పట్టుకుంటే తీర్చేస్తుంది అది. ఒక పారాయణ, 2 పారాయణలు, 3 పారాయణలు, ఎన్ని పారాయణలైనా చేసేయండి. అది రేపు మీరు చెయ్యబోయేటటువంటి యజ్ఞంలో భాగవతము అనేటటువంటి మాటకు అర్థం అది. సాయి చరిత్ర పారాయణ ప్రతి వారము ఒక చరిత్ర పారాయణ చేసేయండి. మీరు ఎంత మీకు ఆ పురాకృత దుష్కర్మ మీ నెత్తి మీద పడింది అంటే, కోరికలు తీర్చుకోవటానికి ఇంత సుగమమైనటువంటి మార్గం ఉంటే నేను చేయమండి మీ కర్మ. ఖచ్చితంగా మీరేం చేయాలి, వారానికి ఒకసారైనా కూడా సాయి లీలామృతం చరిత్ర చదవండి, ముఖ్యంగా భరద్వాజ మాస్టర్ రాసింది చదవండి. నేను చెప్పేటటువంటి అనేక ఉదాహరణలు నాకు అర్థమైనవి కావు, భరద్వాజ మాస్టర్ అర్థం ఏదైతే రాశారు కనుక అది చదివి మీకు చెప్తున్నాను. ఇందులో ఒక్క మాట కూడా నా సొంతమైంది కాదు, మీరు చదివితే సాయి లీలామృతం తెలుస్తుంది, ఇవంతా ఆయన అందులో రాసిందే. మీరు తప్పలుగా పాములుగా పరస్పరము ఒకళ్ళనొకళ్ళని చంపుకునేటటువంటి వ్యక్తులుగా మారుతారా, లేకపోతే మేకల్లాగా సాధు జంతువులుగా ఉంటూ కూడా గురువు యొక్క అనుగ్రహాన్ని కోల్పోతారా? మీ ఇష్టం. మీరు మేకల పాము కప్పలుగా జీవిస్తున్నారో ఆలోచించుకోండి. మీ శరీరాల గురించి దయచేసి ఆలోచించకండి. జంతువులమే మనము, జంతువునాం నరజన్మ దుర్లభం. మనమేమి సవ్యమైనటువంటి మానవులు మాత్రము కాము. కప్ప పాము ఎలా ఉంటే అలా జీవిస్తున్నామా? ఒకే గురువు దగ్గర ఉంటూ లేకపోతే సాధు జంతువుల లాగా ఎవరికి ఆ ఏ హాని తలిపెట్టాం, కానీ గొర్రెల మందలాగా వెళ్ళిపోతూ ఉంటాం. మేమేం చేస్తాం మాస్టర్, వాడు వద్దంటున్నాడు, వీడు వద్దంటున్నాడు. మేము చాలా భక్తులం, మేము అహింసావాదులం. గాంధీ గారి గురించి, అహింస గురించి చాలా చెప్పుకుంటాం. గాంధీ గారు అహింస పాటించారు అని, కానీ గురు సాంప్రదాయంలోనే ఒక గురువు చాలా విచిత్రమైనటువంటి క్వశ్చన్ లేపదీశాడు. మీరు ఆలోచించుకోండి, ఎందుకంటే ఆ ఆలోచన ధోరణి ఎలా ఉంటుందో చెప్పటానికి చెప్తున్నాను నేను. ఆయన ఏమన్నాడు అంటే, గాంధీ గారు కంటే ఎక్కువ హింసించేటటువంటి వ్యక్తి లేడు అన్నాడు ఆయన. ఎందుకు అంటే, ఎవడైనా కత్తి పట్టుకుని నీ మీదకు వచ్చేసి ఒరే నా మాట వింటావా చస్తావా అంటే, వాడి కత్తికి బెదిరి మనం వాడి మాట వినొచ్చు? కాస్త పౌరుషం ఉంటే మనం ఏం చేయొచ్చు? నా వాడి మెడ మీదే కత్తి పెట్టుకుని నా మాట వినకపోతే నేను చస్తాను అన్నాడు అనుకో, వాడితో ఏం చేస్తాను నేను? ఇంతకీ ఆయన హింసావాద అహింసావాదో నాకు తెలియలేదు అన్నాడు ఆ గురువు. అర్థమవుతుందా చెప్పింది? కొంచెం ఆలోచనలో మార్పు అంటే, మీరు కూడా మీ ఆలోచనలో మార్పు తీసుకుంటే అహింసావాదే హింసావాదిగా కనిపిస్తాడు, హింసావాదే అహింసావాదిగా కనిపిస్తాడు. అది కాదు మీరు నేర్చుకోవాల్సింది. పరిణామ క్రమముల్లో ఆ క్షణములో ఆ పరిస్థితుల్లో హింస అవసరమా కాదా అది నిర్ణయించుకోగలిగేటటువంటి శక్తి రావాలి. ఒక్కొక్కసారి హింస అవసరమే, ఒక్కొక్కసారి హింస అనవసరం. పాండవుల యొక్క మహాభారత చరిత్ర అందుకు చాలా ఇంపార్టెంట్. చిన్నప్పటి నుంచి కూడా అలా నొక్కివేయబడ్డారు వాళ్ళు. విషయించి చంపటానికి వాళ్ళ చిన్నతనంలో ప్రయత్నం జరిగింది. వాళ్ళు కాస్త యుక్త వయస్సులు వచ్చేసరికల్లా మిత్రులు లాక్షాగృహంలో వాళ్ళని తగలెట్టేయటానికి పరిపూర్ణంగా ప్రణాళిక వేసుకున్నారు. దాని నుంచి బయటపడ్డారు వాళ్ళు. దాని తర్వాత ఏకఛత్రపురంలో ఒక సంవత్సరం పాటు ఇంటింటికి వెళ్లి అడుక్కుని తిన్నారు, లిటరల్ గా అడుక్కుని తిన్నారు. తెలుసు కదా మీకు. అంతేకాకుండా ఒక సంవత్సరం పాటు విరాట్ కులులో సేవకులుగా పనిచేశారు. శక్తిహీనుల వాళ్ళు. కృష్ణుడు అన్నాడు, ఇంకా టైం రాలేదు, మీరు అహింస పాటించండి అన్నారు. అర్జునుడికి 84 సంవత్సరాలు వచ్చాక అప్పుడు యుద్ధం చేయన్నాడు. అంతవరకు ఏం చేశాడు? కష్టాలు భరించాడు. యుద్ధం చేయన్నప్పుడు ఈ అలవాటు పోలేదుగా, 84 ఏళ్ల బట్టి యుద్ధం చేయకుండా సడన్ గా యుద్ధం చేయమనేసరికల్లా ఏమైంది? గాంధీవం సంసదేహస్తాత్, చేతిలోంచి గాంధీవం పడిపోతుంది. చెమట్లు కక్కేస్తున్నాను నేను, నేను యుద్ధం చేయనన్నాడు. మరి 84 ఏళ్ల బట్టి అహింస 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 అని నువ్వు గబుక్కుని హింస చేయమంటే ఎవడు మాత్రం ఏం చేయగలడు పాపం, అర్జునుడి తప్పు కాదు, అది అర్జునుడికి అర్థమైంది. అందుకే గీతాబోధ చేశాడు. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సాయి చరిత్ర, గురు చరిత్ర, భాగవతం మీకు ఇది నేర్పుతుంది. ఎప్పుడు మీరు అహింస పాటించాలి, ఎప్పుడు మీరు పూర్తిగా అహింసని విస్మరించాలి. సాయి యొక్క చరిత్రలో ఇంకొక విచిత్రమైనటువంటి సంఘటన వస్తుంది. ఒక బల్లి దూడ మీద నుంచి వెళ్ళి బల్లి భాష ఏదో మాట్లాడింది, కిచ్కిచ్కిచ్కిచ్కిచ్కి. నాకు తెలియదు బల్లి భాష ఏంటో. ఊరుకోవచ్చుగా అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏమన్నాడంటే, సాయి నీకు అన్ని భాషలు అర్థం అవుతాయి కదా, ఏంటండి అంది. అంటే ఈయన ఊరుకోవచ్చుగా, ఈయన ఊరుకోకుండా ఏమన్నాడు, ఔరంగాబాద్ నుంచి ఆ బల్లి చెల్లె వస్తోంది, అందుకు ఆనందంగా చెప్తోంది అది. అంటే అవధూతలు కదా, ఏదో మాట్లాడుతూ ఉంటాడు ఈ సాయి, కొన్ని అర్థం అవుతాయి కొన్ని అర్థం కావు, ఏదో పిచ్చివాగుడు వాగుతుందండి. మన యొక్క దుర్బలమైనటువంటి మానసిక స్థితి అర్థం చేసుకోండి. ఒకే గురువుని ఒకవైపు మహానుభావుడిగా కీర్తించి పాదపూజలు చేస్తూ రెండో వైపు వాడిని పిచ్చివాడుగా ట్రీట్ చేస్తాము మనము, ఆ తప్పు చేయకండి. మహానుభావుడు అవుతే ఆయన మహానుభావుడే, పిచ్చివాడు అవుతే ఆయన పిచ్చివాడే తప్ప, ఒకేసారి మహానుభావుడుగాను పిచ్చివాడుగాను ఎలా ఉంటాడో మన పిచ్చి కాక. ఇప్పుడు అలా చేయటం లేదా మనం? సాయి చరిత్ర చదువుకోవాల్సింది అందుకు. రేపు మీరు చేయబోయేటటువంటి యజ్ఞంలో దీనికి సంబంధించినటువంటి ఆహుతులు వేయబడతాయి, దాన్ని గమనించుకోండి. సరే, పిచ్చివాడు అనుకున్నాడుగా సాయి, గొడవ వదిలిపోయింది. కానీ సాయికి తెలుసు వీడు నన్ను పిచ్చివాడు అనుకున్నాడని. అంతే కరెక్ట్ గా వాడున్న టైం అప్పుడే మళ్ళా సాయంత్రం, ఇది పొద్దున్న ఎప్పుడో జరిగింది ఈ సంఘటన, సాయంత్రం ఔరంగాబాద్ నుంచి ఎవడో గుర్రం మీద వచ్చాడు. గుర్రం మీద వచ్చి దిగాడు. ఆ గుర్రపు యొక్క ఏమంటారు కళ్ళాలు ఈ వ్యక్తి పట్టుకున్నాడు, ప్రశ్న అడిగిన వాడు. వాడు కిందకి దిగి ఇలా అన్నాడు, ఓ బల్లి లేచి గబగబ వెళ్ళి ఈ లోపల ఇంకో బల్లి సాయి ఆశ నిలిచి కింద నుంచి బయటకు వచ్చి అవి రెండు మాట్లాడుతున్నాయి అన్నాడు సాయి. నేను చెప్పింది అర్థమైందా అని. ఇది కూడా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు గురువు యొక్క పరిసరాలలో ఉండేటటువంటి కీటకాలు, అతి నికృష్టమైనటువంటి జీవాలతో సహా ఎప్పుడో అప్పుడు ఆ గురువు యొక్క గురుభాయులే అయి ఉంటారు. అర్థం చేసుకోండి. ఆ బల్లులు కూడా అంతే. అంటే ఏం జరిగింది ఇక్కడ? గురుభాయులు ఎక్కడికి వెళ్ళారు? సాయి ఎక్కడికి వెళ్ళాడు? గురుభాయులు ఎక్కడికి వెళ్ళారు? దీన్ని బట్టి మనకు ఇంకొక విషయం కూడా అర్థమవుతుంది. మనకి కుటుంబాల్లో ఎలాగైతే అన్నదమ్ములు వాళ్ళు ఉంటారో, బల్లికి కూడా అన్నదమ్ములు చెల్లెళ్ళు వాళ్ళు ఉంటారన్నమాట. సాయి చెప్పాడు అంటే అది అర్థం చేసుకోవాలి. అందుకే బల్లి హత్య మహాపాతకం అంట. ఏంటంటే మనిషి లాంటి పరివర్తనే ఉంది కాబోలు దానికి, నాకు తెలీదు, ఆ సంఘటన బట్టి అంటున్నాను. పూజ్య గురుదేవులు శ్రీరామ్ శర్మ ఆచార్య కూడా ఒక చోట ఒక మాట రాశారు, మీరు ఏ జీవినైనా చంపండి కానీ బల్లిని చంపకండి అన్నాడు ఆయన. కారణం నాకు తెలీదు, కానీ మహాత్ములు చెప్పారు కనుక దాన్ని మనసులో పెట్టుకున్నాం. అయినా మనం ఎవరం బల్లిని చంపం మనం. కానీ ఇక్కడ ఏ ఉద్దేశంతో చెప్తున్నాను నేను, ఒక గురువు దగ్గర ఉన్నంత మాత్రాన మీరు ఉన్నతికి చెందరు. ఇంకా ప్రమాదం ఎక్కడుంది? ఉన్నతి పదంలోకి మీరు వెళ్ళకపోతే కిందకి దిగజారేటటువంటి పదం ఉన్నది. అన్ని రకాల పుస్తకాలు రాసేసి 108 ఉపనిషత్తులు రాసేసి 4 వేదాలు రాసేసి 24 స్మృతులు 24 గీతలు ఆఖరికి మహాభారతం కూడా రాసేసాక వ్యాస భగవానుడికి తృప్తి కలగలేదు. నేను ఏదో మర్చిపోయాను, మానవ జాతికి అందజేయవలసినటువంటి విషయం నేను ఏదో ఎక్కడో చెప్పలేదు అని సరస్వతి నది ఉంటుంది, బాధపడుతూ. అప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసేవాడు ఎవరు? భలే వ్యక్తి ఆయన. నారదుడు గురించి కాస్త ఎవరైనా రీసెర్చ్ చేస్తే బాగుంటుంది. నారదుడు గారు వచ్చారు. వచ్చి ఏం చెప్పాడు? నువ్వు అన్ని రాసావు నాయన, కానీ జగద్గురువు గురించి నువ్వు చెప్పలేదు, గురుతత్వం గురించి నువ్వు చెప్పలేదు. ఆ గురుతత్వం తెలియకపోతే ఎంత పండితుడైనా సరే ఖచ్చితంగా నీచ యోనుల్లోకే వెళ్తాడు. చాలా స్పష్టంగా అర్థం చేసుకోండి, జ్ఞానము ఒక్కటే సరిపోదు, గురువు యొక్క అనుగ్రహం కూడా కావాలి. నేటి విద్యా విధానంలో గురువు యొక్క అనుగ్రహం ఏమిటో మనకి తెలియకుండా పోయింది. ఆ గురువు యొక్క అనుగ్రహాన్ని మళ్లీ మన భారతీయులకి అందజేయాలి అంటే ఏకైక మార్గం ఏంటి అంటే ఆ కృష్ణ చరిత్ర మీరు చదవాలి, భాగవతాన్ని మీరు చదవాలి. కానీ భాగవతము ఇప్పుడు చదివితే మనకు అర్థం కాదు. సాయి లీలామృతాన్ని చదివి 52 వారాలు దాన్ని చదివిన తర్వాత మీరు భాగవతం చదవటం మొదలెడితే అప్పుడు భాగవతంలో ఉన్నటువంటి అనేక రహస్యాలు మీకు బోధపడతాయి. అంచేత రేపు జరగబోయేటటువంటి వారం వారం మీరు చేసుకోవాలి అని నా శిష్యులు అయితే నేను శాసిస్తాను. మీరు నా శిష్యులు కాదనుకోండి, మీ ఇష్టం అంటాను. మీ ఇష్టం, అది శాసనగా తీసుకుంటారో లేకపోతే విని ఖచ్చితంగా ప్రతి వారము మీరు చేసుకోవాలి ఈ యజ్ఞాన్ని. ఈ యజ్ఞంలో మొదటి భాగం ఏమిటి? గురు చరిత్ర పారాయణ. గురు చరిత్ర పారాయణ ఎందుకో చెప్పాను కదా, నీచ యోనుల్లోకి మనం వెళ్లకుండా ఉండటానికి. ఆ వెళ్ళిపోతాం మనం, ఆ ప్రమాదం చాలా చాలా తీవ్రంగా ఉంది, మీకు అర్థం కావటం లే. అది అది ఏ మాత్రమేనా నేను చెప్తున్నది తెలిసి చెప్తున్నాను అని మీకు నమ్మకం ఉంటే ఈ అవకాశాన్ని వదులుకోకండి. ఇవాళ నుంచి మీరు మొదలెట్టేయండి. ఏ గురు చరిత్ర అయినా మీరు చదివేయవచ్చు. అక్కడ అఖండ గురు చరిత్ర పారాయణలు జరుగుతున్నాయి. ఒకటి పూజ్య గురుదేవులు శ్రీరామ శర్మ ఆచార్యది, ఇంకోటి మాతా భగవతి దేవి శర్మది. మీరు అనుకోవచ్చు ఒకళ్ళు ఇతరులు చదివితే చాలు అని. మీ మూర్ఖత్వం అది. మీరెందుకు చదువుకోకూడదు? ఇక్కడ కూర్చొని చదువుకోకూడదా? ఏంటి మీరు నిద్రపోవటానికి వచ్చారా ఇక్కడికి? ఏ ఒక 2 రోజులు మీరు తక్కువ నిద్రపోతే ఏమైనా కొంపలు అంటుకుపోతాయా? కానీ ఈ అద్భుతమైనటువంటి కాలంలో మీరు కనుక అందరూ రాత్రి కూర్చొని ఆ పుస్తకం చదువుకుంటే పూర్తిగా అయిపోతుంది ఆ పుస్తకం. కానీ ఇంకో అద్భుతం జరుగుతుంది. ఏమిటా అద్భుతం జరుగుతుంది అంటే, ఒక్కసారి చేసినటువంటి పనులు తొందరగా ఫలితాన్ని ఇస్తాయి. ఒక్కొక్కసారి మీరు చేసినటువంటి పనులు అసలు ఫలితాన్ని ఇవ్వవు. ఉదాహరణకి అగ్రికల్చరే తీసుకోండి. ఆ వర్షాకాలము ఆ టైం అప్పుడు కనుక మీరు నాటుకుంటే పంట బాగా వస్తుంది. మాకు తీరిక లేదండి, మేము ఎండాకాలంలో దున్నుతా ఉంది అన్నారు అనుకోండి, దున్నుకోండి. మొదట జరిగేది ఏంటంటే మీకు హీట్ స్ట్రోక్ వస్తుంది, గొడవ వదిలిపోతుంది అసలు. ఒకవేళ మీకు హీట్ స్ట్రోక్ రాకపోయినా మీరు దున్నియా విత్తనాలు వేసినా ఆ పంట మీకు కాదు. ప్రపంచంలో ఈ 2 రోజులలో ఏది నాటుకుంటే అది అనేక కోటి రెట్లు ఫలితాలై మీకు లభిస్తుంది. అందుకు ఇక్కడికి రమ్మన్నాను. మీ ఇళ్లలో మీరు చేసుకుంటే ఏం లాభంలే, అది కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎందుకు చెప్పాను నేను, మీ ఇంట్లో మీరు ఒక పొగట్టి వెలిగించుకున్నారు, ఇంకోటి ఇంకో ఇంట్లో ఒక పొగట్టి వెలిగించుకున్నాడు, వాడింట్లో ఎంత వెలుతురు వస్తుంది? ఒక కొవ్వొత్తి వెలుతురు మాత్రమే వస్తుంది. వీడింట్లో వాళ్ళిద్దరు ఇక్కడ వెలిగించుకున్నారు అనుకోండి, ఏమవుతుంది? వీడికి 2 కొవ్వొత్తులు వెలుతురు వస్తుంది, వీడికి ఇక్కడ 100 కొవ్వొత్తులు వెలిగించుకున్నాం అనుకోండి. మీరు 100 మంది వచ్చారు, మీరు ఒక్కొక్క కొవ్వొత్తి వెలిగిస్తారు. కానీ ప్రతి ఒక్కరికి కూడా 100 కొవ్వొత్తులు వెలుతురు వస్తుంది. సామూహికంగా పారాయణ చేసుకోండి, సామూహికంగా మంత్ర జపం చేసుకోండి. అది గురువులు చెప్పేటటువంటిది. ఆ గురు చరిత్ర పారాయణ ఎలా చేసుకోవాలో, ఏ విధంగా చేసుకోవాలో మీకు ఆల్రెడీ తెలుసు. ఒక దీక్ష మీరు తీసుకోండి, నాకు తెలియదు, మీరు నాకేం చెప్పక్కర్లేదు, కళ్ళు మూసుకుని మీరే నిర్ణయం చేసుకోండి. ఈ మళ్లీ గురు పూజా మహోత్సవాలు జరిగేంత వరకు ప్రతి వారము నేను గురుచరిత్ర పారాయణ చేస్తాను, కళ్ళు మూసుకుని చెప్పండి అని. మన నాకేం చెప్పొద్దు, మీరు నిర్ణయించుకోండి, మీరు తీసుకుంటే తీసుకోండి, లేకపోతే నటించండి కళ్ళు మూసుకున్నట్టు. కానీ మీకు ఏవైనా కామన్ సెన్స్ ఉంటే, జరగబోయేటటువంటి రోజులలో మన జీవితాలు ఎలాంటి గతి పొందనున్నామో మనకి తెలియవు కనుక, ఆ గురువు యొక్క అనుగ్రహాన్ని మనం పొందగలిగితే ఖచ్చితంగా చాలా సవ్యమైనటువంటి మార్గంలో ఉంటాం. అంటే ఇవాళ మీరు దీక్ష తీసేసుకోండి, మళ్లీ గురు పూజా మహోత్సవాల వరకు నేను గురుచరిత్ర పారాయణ చేస్తాను. మళ్లీ గురు పూజా మహోత్సవాలు వచ్చేంత వరకు, అంటే నెక్స్ట్ డిసెంబర్ వరకు నేను గురుచరిత్ర పారాయణ చేస్తాను. మళ్లీ గురు పూజా మహోత్సవాలు వచ్చేంత వరకు నేను గురుచరిత్ర పారాయణ చేస్తాను. ఎవరైతే ఆ దీక్ష తీసుకున్నారో కరెక్ట్ గా రాత్రి 12 గంటలకు ఇక్కడ కూర్చోండి, నేను వచ్చి ఆ దీక్షనిస్తాను. ఇప్పుడే నాకు చెప్పకలే, అప్పుడు వచ్చిన వాళ్ళ సంగతి నాకు తెలిసిపోతుంది. ఇక్కడ ఒక చిన్న అనుమానం వస్తుంది చాలా మందికి. మీరేమో సాయి లీలామృతం చదవమంటున్నారు, మాకు శ్రీరామ శర్మ ఆచార్య అంటే భక్తి ఉన్నది, శ్రీరామ శర్మ ఆచార్య చరిత్ర చదవండి 52 వారాలు. భగవతీదేవి మాకు చాలా ఇష్టము, 52 వారాలు భగవతీదేవి చరిత్ర చదవండి, ఏ గురువైనా ఒకటే. అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మేము దత్త చరిత్ర చదువుతాము చదవండి, మేము గురు చరిత్ర సాయి లీలామృతము మార్చి మార్చి చదువుతాము చదవండి. అర్థమైందా ఏం చెప్పాను? ఒకే పుస్తకం చదవాలి అనుకుంటే చదవండి, మార్చి మార్చి అందరి గురువుల చరిత్రలు మేము వారం వారం చదువుకుంటే కండిషన్ ఏంటి అంటే ఒక వారంలో పూర్తయిపోవాలి. అది అర్థం చేసుకోండి. ఇది రేపు మీరు చేయబోయేటటువంటి యజ్ఞంలో ఒక భాగం మాత్రమే గురుచరిత్ర పారాయణ. గురుచరిత్ర పారాయణ అంటే అర్థమైందా మీకు? సాయి లీలామృతం మాత్రమే కాదు, సాయి ఒక్కడే గురువు కాదు, అర్థం చేసుకోండి. అది సాయి కూడా ఏమల్లే, సాయి దగ్గరికి ఎవడో వచ్చి ఒక గురువును వదిలేసి సాయి అంటే ముందు నీ గురువు దగ్గర పోవన్నాడు. చెప్ప, మీరు గురువులనే మాత్రమే మార్చేయక్కర్లే. మీకు ఏ గురువు మీద ప్రీతి ఉన్నదో ఆ గురువు చరిత్ర వారం వారం చదువుకోండి. నన్ను సలహా అడిగితే మొత్తం ఈ 52 వారాలు ఏదో ఒక గురువుని పారాయణ చేసుకోండి. సాయి లీలామృతమే కాదు, ఏదో ఒక గురువే మార్చి మార్చి చదవచ్చు. కానీ ఒకే గురువు యొక్క చరిత్ర చదివితే లాభం ఏంటంటే ఆ గురువు యొక్క లోతుల్లోకి మీరు వెళ్ళగలుగుతారు. క్లియర్? అంటే ఈ యజ్ఞంలో పాలు పంచుకోవాలి అంటే మొదటి కండిషన్ ఏంటో అర్థమైంది కదా, ఏదో ఒక గురువు చరిత్ర పారాయణ చేసిన వాళ్ళైనా ఉండాలి. అది చెయ్యలేనటువంటి వాళ్ళుకి ఇంకొక సాధన చెప్పబడి ఉంది. అది ఏంటి సాధన అంటే, ఇదంతా మనం ఎందుకు చేయలేకపోతున్నాము అంటే మనకి సద్బుద్ధి లేదు కనుక. గురుచరిత్ర పారాయణ చేయాలన్నా ముందు మనకి సద్బుద్ధి ఉండాలి. అంచేత ఇది చేయలేము అంటే రోజుకి 1 గంట పాటు గాయత్రి మంత్ర జపం చేసుకోండి. 2 చేయమంటలే నేను, గురుచరిత్ర పారాయణ అయినా చేసుకోండి మీరు, లేకపోతే రోజుకి 1 గంట గాయత్రి మంత్ర జపం చేస్తాను నాన్ స్టాప్ గా. చాలా మంది నా దగ్గరికి వచ్చి అడుగుతారు, మాస్టర్ పొద్దున్న 2 నిమిషాలు, మధ్యాహ్నం 2 నిమిషాలు, అప్పుడు 20 నిమిషాలు, అప్పుడు 30 నిమిషాలు, చివరికి ఎలాగో అలాగ మేము గంట పూర్తి చేస్తాము అని. పరీక్ష రాస్తున్నప్పుడు మీరు చెప్పండి ఎగ్జామినర్స్ తో, బాబు 3 గంటలు నేను ఒకేసారి రాయను, పొద్దున్న 1 గంట రాస్తాను, మధ్యాహ్నం 1 గంట రాస్తాను, సాయంత్రం 1 గంట రాస్తాను, ఒప్పుకుంటారా? అడుగుతారా అసలు మీరు? మరి ఇక్కడ ఎందుకు ఆ పిచ్చి పిచ్చి కోరికలు అన్ని కోరుతారు మీరు? చేస్తే 1 గంట గాయత్రి మంత్ర జపం చేయండి, లేకపోతే మానేయండి. సద్బుద్ధి కావాలి. మొత్తము రాబోయేటటువంటి రోజులలో మానవ జాతికి మేము మార్గదర్శకులుగా కావాలి ఉండాలి అనుకునేటటువంటి వాళ్ళు ఈ మాత్రము కూడా చేయలేకపోతే ఏం లాభం లేదు. అంతేత రెండవ గ్రూప్ ఏం చేయాలి అంటే గాయత్రి మంత్ర జపం. ఇంతట కళ్ళు ముంచుకుని దీక్ష తీసుకోండి. గురుచరిత్ర దీక్ష తీసుకున్న వాళ్ళు ఈ దీక్ష తీసుకోక్కర్లేదు. వాళ్ళ దీక్ష తీసేసుకున్నారు కదా, వాళ్ళ పని చేసుకుంటే చాలు. నేను గురుచరిత్ర చేయమండి, నేను గాయత్రి మంత్రం జపం చేస్తాను, రోజుకి ఒక గంట తీసుకోండి దీక్ష, కళ్ళు ముంచుకోండి. మనసులో నేను చెప్పింది అనుకోండి, నేను ఈ రోజు నుంచి ఒక గంట గాయత్రి మంత్ర జపం చేస్తాను, నేను ఈ రోజు నుంచి ఒక గంట గాయత్రి మంత్ర జపం చేస్తాను, నేను ఈ రోజు నుంచి ఒక గంట గాయత్రి మంత్ర జపం చేస్తాను. మాస్టర్ మాకు టైం ఉంది, మీ ఆర్తి మాకు అర్థమవుతోంది, మేము గురుచరిత్ర చదువుతాము, గాయత్రి మంత్ర జపం కూడా చేస్తాము అని అంటే నా జవాబు ఏమవుతుంది? ఒత్తంటానా చేయమంటానా? గట్టిగా చెప్పండి. అంచేత మీ ఇష్టం. అంచేత అమ్మయ్య వదిలేశారు, మాస్టరు మేము మానేయవచ్చు ఒక గంట గాయత్రి మంత్ర జపం చేస్తే. నేనే వదలలేదు. మన యొక్క మానసిక స్థితి నాకు తెలుసు కదా, సినిమాలు అవి చూడమంటే గంటలు గంటలు చూడగలం, కానీ మనకి పనికొచ్చేటటువంటి పనులు నిమిషాలు కూడా చేయలేము మనం. నీ యొక్క బలహీనతకి ఆ కన్సెషన్ ఇస్తున్నాను తప్ప నేను మాత్రం కన్సెషన్ ఇవ్వను. అంతేత మీరు చేయదలిచి చేసే దమ్మున్న వాళ్ళు అయితే గురుచరిత్ర పారాయణ చేసుకోండి, ఒక గంట గాయత్రి మంత్ర జపం అయినా చేసుకోండి. రెండు కలిపి చేసుకుంటే ఇంకా మంచిది. కానీ గాయత్రి మంత్రం వల్ల ఏమొస్తుంది మీకు? సద్బుద్ధి వస్తుంది. ఇది నచ్చలేదు మాస్టర్ గాయత్రి మంత్రం. మూడో ఆల్టర్నేటివ్ లలిత. లలిత పారాయణ రోజుకి మూడు సార్లు చేసుకోండి. వీలైతే మూడు పారాయణలు ఒకే టైంలో చేసేసుకుంటే చాలా మంచిది. వీలైతే అంటే ఏంటి? పూర్వపీఠిగా ఉంటుంది లలితా శాస్త్రనామాలో, దాన్ని చదవండి. దాని తర్వాత శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి అని చదివి చదివి శివ శివశక్తి రూపిణి లలితాంబికా ఓం, మళ్ళీ శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి లలితాంబికా ఓం, మళ్ళీ శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి లలితాంబికా ఓం అనేయటం కాదు, మధ్యదంతా చదవాలి మీరు. నాకు మీతో చాలా గొడవలు, మీరే చెప్పారు కదండి మాస్టరు కావాలంటే ఈ టేప్ వినండి, మీరు మీరే చెప్పారు కదా శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి లలితాంబికా ఓం సర్వేశ్వరం మేము డాట్ 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 కాదమ్మా, ఆ 82.5 శ్లోకాలు చదవాలి. దాని తర్వాత ఉత్తరపీఠ చదవాలి త్రీ టైమ్స్. అర్థమైంది కదా? ఒకసారిలో చేయలేకపోతే మూడు పూట్ల చేసుకోండి. కానీ మూడు పూట్ల చేసుకునేటప్పుడు ప్రతిసారి మీరు పూర్వపీఠిగా చదవాలి, ఉత్తరపీఠిగా చదవాలి. అది చాలా ఇంపార్టెంట్, అది గుర్తుంచుకోండి. ఇంకేటంటే అది లలిత రహస్యనామ స్తోత్రము. అందులో చాలా 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 రహస్యాలు ఉన్నాయి. ఆ రహస్యాలు చెప్పడానికి మీరు క్లాసులు ఏర్పరచుకుంటే, ఇందాక నేను చెప్పిన ఐదుగురు గురు సిరీజే కాకుండా ఇది ఎక్స్ట్రా అనమాట, మీ లలిత రహస్యనామ స్తోత్రం యొక్క మీద క్లాసులు కావాలి మాస్టారు, పెట్టుకోండి. ఆ క్లాసులు కూడా చెప్తాను నేను. అర్థమైంది కదా? భాగవతం మీద గురుచరిత్ర మీద క్లాసులు కావాలి అనుకుంటే ఆ క్లాసులు చెప్తాను. గాయత్రి మంత్రం మీద ముఖ్యంగా గురువారు ఇచ్చినటువంటి గాయత్రి మహావిద్య మూడు వాల్యూమ్స్ మీద క్లాసులు కావాలి అనుకుంటే ఆ క్లాసులు చెప్తాను. మీరు అర్థం చేసుకోండి ఎంత విపులమైనటువంటి జ్ఞాన సంపద భారతీయుల దగ్గర ఉన్నదో. ఇది ప్రపంచానికి తెలియక ఇలా ఏడుస్తున్నాం మనం. ఇంకేత లలితా సహస్రనామంలో, ఎందుకు లలితా సహస్రనామం చదవమంటున్నాను అంటే, చిత్ అగ్నికుండ సంభూత దేవకార్య సముజ్యత. లలితా సహస్రనామం చేస్తే ఏ శక్తి వస్తుందో తెలుసా మీకు? దేవతల కార్యక్రమాలు చేయగలిగేటటువంటి శక్తి మీకు వస్తుంది. అంటే దేవత మీ మార్గదర్శనంలో పనిచేస్తారు. అర్థం చేసుకోండి అది. మరి మేము లలిత సహస్రనామం చేస్తున్నాం మాస్టారు, మీరు అర్థం చేస్తున్న ఎక్కడ చేస్తున్నారు? పారాయణ చేస్తున్నారు అంతే. ఇప్పుడు కూడా నేను పారాయణే చేయమని చెప్తున్నాను. చాలు ముందు దాంతో మొదలెట్టండి మీరు. కానీ నేను చెప్పాను ఈ గాయత్రి లలిత భాగవతం అంటే ఏంటో అర్థం చేసుకోండి. గాయత్రి సద్బుద్ధి ఇస్తుంది మీకు, ఈనాడు మనకి సద్బుద్ధి లేదు. ఈ గాయత్రి మంత్ర జపము ఒకరికళ్ళు ఒకరికి గంట చేయటం మొదలెట్టి మీ ద్వారా ఇతరులు మీరు మాత్రమే కాదు దీక్ష తీసుకునేది. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ విషయాలు మీరు మీ ఇళ్లలో చెప్పండి, మీ స్నేహితులకి చెప్పండి. ఏ ఏ ఇళ్లలో అయితే మీరు చేసుకుంటున్నారో ఆ ఏరియాలో సామూహికంగా చేసుకోండి మీరు గాయత్రి మంత్ర జప సరంగాలు. కనుక అంతరిక్షంలోకి వెళ్తే సద్బుద్ధి దానంతా అదే వస్తుంది. ఆ సద్బుద్ధి వచ్చిన తర్వాత ఆ సద్బుద్ధి మీరు దేనికోసం వినియోగించుకోవాలి? నా స్వార్థం కోసం కాదు, దేవకార్య సముద్యత లలిత అందుకు ఉపయోగపడుతుంది. నేను నా సద్బుద్ధిని నా యొక్క శక్తిని కేవలము నా కోసమే చేయటం లేదు, అతి తక్కువ నా స్వార్థం కోసం ఉపయోగించుకుంటూ ఇది ప్రపంచానికి ఉపయోగపడటానికి దేవకార్య సముద్యతగా నా యొక్క ఈ మంత్రశక్తి ఉపయోగపడాలి అనేటటువంటిది లలితా సహస్రనామం వల్ల మీరు సాధించగలుగుతారు. కానీ ఈ దేవతలకి మానవులకి ఒక గురువు ఉండాలి. మనకి సద్బుద్ధి ఉన్నంత మాత్రాన సరిపోదు, దేవతల యొక్క కార్యక్రమం మనకి అర్థమైనంత మాత్రాన సరిపోదు. మానవులు దేవతలు కలిసి ఒక గురువు దగ్గర ఉండి అసురుల మీద, ఆసురీ శక్తి మీద, దుష్టుల మీద ఒక మహా మానసిక యుద్ధాన్ని మనము చేయగలగాలి. భౌతిక యుద్ధం కాదు, యుద్ధం అంతా కూడా మానసిక స్థలంలో జరుగుతుంది. అక్కడ గురువు కావాలి, భాగవతం కావాలి. అంతేనా? అంచేత గాయత్రి లలిత భాగవత యజ్ఞం అంటే ఏమిటి అంటే ప్రపంచంలో సద్బుద్ధిని ప్రవర్ధన చేస్తూ సద్బుద్ధి ఉన్నటువంటి వాళ్ళు దేవతా కార్యక్రమాలకు మా శక్తిని వినియోగించుకుంటాము అనే సంకల్పం చేసుకుంటూ వీళ్ళు ఇద్దరూ కలిసి గురు ప్రణాళికకి అనుగుణ్యంగా జీవించగలిగేటటువంటి శక్తిని మనము ఈ యజ్ఞము ద్వారా సంపాదించుకోబోతున్నాం. అది గాయత్రి లలిత భాగవత యజ్ఞం అంటే. మరి మాస్టారు మాకు గురుదేవులు సంక్షిప్త గాయత్రి హవన విధి అందజేశారు కదా, ఆయనే రాస్తున్నాడు. ఈ కాలంలో మనుషులకి టైం లేదంటారు కనుక సరేలే క్లుప్తంగా మీరు ఇంతైనా చేసుకోండి, లేకపోతే యజ్ఞ విద్య నాశనం అయిపోతుంది అని ఇంత మాత్రమే అందించాను నేను. రాబోయేటటువంటి రోజులలో ఈ యజ్ఞ విద్య సర్వకామధుక్కుగా మారాలి. మనము ఈ యజ్ఞ విద్యని ఎలా ఉపయోగించుకోగలగాలి అంటే రేపు ఎవరికి ఏ కోరిక ఉంటే, ఏ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి బాధలు ఉంటే ఆ రాష్ట్రం యొక్క బాధల్ని తీసివేయాలి. దానికే మాతాజీ గురువు గారు శరీరం వదిలేసిన తర్వాత ఓ విశేషమైనటువంటి మానసిక స్థితిలో నేను గురువు గారు తపస్సు చేసినటువంటి గంగా ఆవిర్భవించినటువంటి చోటికి వెళ్లి ఆ భగీరథ శిల మీద నేను కూర్చుంటాను అని అంది ఆవిడ. ప్రణవ్ పాండ్య గారు, శైల్ దీది, మిగతా వాళ్ళకి గుండె కలక్కుమంది, ఇలాగే వెళ్లారు గురువు గారు కూడా. ఈవిడ పరిస్థితి చూస్తున్నారు, గురువు గారు శరీరం వదిలేశారు, ఈవిడ విపరీతమైనటువంటి ఆవేదనలో ఉంది. వాళ్ళు ఒప్పుకోలేదు. మాతాజీకి అర్థమైపోయింది ఎందుకు ఒప్పుకోవటం లేదు, ఇంకా వెళ్తే అంతే ఆవిడ, ఇంకా మళ్ళీ తిరిగి రాదు అని. అంతేత ఆవిడ చెప్పింది, నేను తిరిగి వస్తానయ్యా బాబు, మీరు కంగారు పడకండి అని. మాతాజీ జీవిత చరిత్రలో ఒక చాప్టర్ ఉంది, ఇది మీరు ఆ చాప్టర్ తీసి చూసుకోండి. సరే అవుతే ఒకసారితో మాతాజీ, మేము కూడా మీతో వస్తాము. ప్రణవ్ పాండ్య, శైల్ దీది, కొంతమంది మాతాజీ కలిసి భగీరథ శిల, గంగోత్రి దగ్గర ఉంది భగీరథ శిల, ఇప్పటికీ ఉంది. అక్కడికి వెళ్ళాక మాతాజీ అక్కడ కూర్చుంది ఓ 45 నిమిషాల పాటు. సడన్ గా ఆవిడ బిగ్గు చూపింది. అంతవరకు ఆవేదనతో బాధపడుతూ ఉన్నటువంటి ఆవిడ మొహం అమితమైనటువంటి ఆనందంతో వీళ్ళు ఆశ్చర్యపోయారు. వీళ్ళందరూ ఇంత ఆనందం ఏంటి మాతాజీకి, ఇంత దుఃఖంతో వెళ్ళింది కదా. అక్కడ మాతాజీకి ఋషులు ఇచ్చినటువంటిది ఏంటి అంటే, యజ్ఞం యొక్క అసలైనటువంటి స్వరూపం ఇంకా భారతదేశానికి మనం అందించలేకపోయాము. ఈ గాయత్రి యజ్ఞాలు, దీప యజ్ఞాలు, యుగ యజ్ఞాలు మాత్రమే అందజేశాము తప్ప, గురువు గారు చెప్పారు మాతాజీకి, అసలు యజ్ఞము ఎందుకు భారతదేశంలో ఇంత ప్రసిద్ధి పొందిందో అది ఇంకా అర్థం కాలేదు, అది అందజేయన్నారు. ఏమిటది, ప్రతి చదువుకి పరాకాష్ఠ ఏంటి అంటే ఎంఎస్సి. ఎంఎస్సి తర్వాత ఇంకా రీసెర్చే కదా, ఎంఎస్సి కానీ ఎంఏ కాదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్. అలా యజ్ఞం యొక్క పరాకాష్ఠ ఏంటి అంటే అష్టమేధ యజ్ఞం. ఆ అష్టమేధ యజ్ఞం మనం అందించలేదు ప్రపంచానికి. ఎందుకు అందించలేదు అంటే, అప్పటికింకా గాయత్రి పరివారు చాలా శైశవ దశలోనే ఉన్నది. ఇప్పుడు ఏ దశలో ఉన్నదో నాకు అర్థం కావటం లేదు. అంటే గురువు గారు మాత్రం అష్టమేధ యజ్ఞం గురించి, దాని గురించి ఏం చెప్పలేదు. దీప యజ్ఞం యొక్క పరాకాష్ఠగా బ్రహ్మయజ్ఞము అని ఆరు చోట్ల ప్లస్ ఇంకొక చోట, ఆ ఇంకొక చోట ఆంధ్రప్రదేశ్ లో జరిగింది ఏడవది, అది రికార్డ్స్ లో లేదు. దీపయజ్ఞాల వరకే వెళ్లారు గురువు గారు. ఆ దీపయజ్ఞ పరంపర మొదలెట్టక ముందే శరీరం వదిలేశారు ఆయన. దీపయజ్ఞ పరంపర ఆరు చోట్ల పెట్టారు మన శరీరంలో ఉన్నటువంటి షట్చక్రాలకు. సరే, అష్టమేధ యజ్ఞం మనం అందించలేదు, అది అందించు అని గురువు గారు చెప్పాక మాతాజీ కిందకి దిగొచ్చింది, మళ్ళీ హరిద్వార్కి దిగొచ్చింది. ఏంటి అష్టమేధ యజ్ఞం యొక్క ఉద్దేశ్యం, ఏ రాష్ట్రంలో అష్టమేధ యజ్ఞం జరుగుతుందో ఆ రాష్ట్రము సుసంపన్నమై తీరుతుంది, గ్యారంటీ అది. కానీ అష్టమేధ యజ్ఞం ఎలా చేసుకుందాం మనం, ఎలా చేస్తాం మనం, ఏ విధంగా చేయాలి, అవగాహనతో చేయలేకపోతున్నాం. ఇప్పటికీ అష్టమేధ పరంకరలు జరుగుతున్నాయి, కేవలము గురువు గారు మాతాజీ యొక్క సంకల్ప బలము అష్టమేధ యజ్ఞాలు జరుగుతున్నాయి తప్ప, మనము మన యొక్క భాగస్వామ్యముతో అది ఖచ్చితంగా జరగటం లేదు. ఇంకా అష్టమేధ యజ్ఞాలు తర్వాత ఉండవలసినటువంటి యజ్ఞము ఈ గాయత్రి లలిత భాగవత యజ్ఞము. అష్టమేధ యజ్ఞము జరిగిపోయిన తర్వాత జరగవలసినటువంటి ప్రక్రియ మనం మొదలెడుతున్నాం. ఏంటది, అందరికీ సద్బుద్ధి ఉంది, దేవకార్యానికి వినిధించుకునేటటువంటి పరిస్థితి ఉంది, గురువుల యొక్క మార్గదర్శనం కూడా ఉంది, కానీ అంత మాత్రమే సరిపోదు. ఈ గాయత్రి లలిత భాగవత యజ్ఞానికి ఒకే ఒక లక్ష్యము ఉన్నది. ఆ లక్ష్యము ఏంటి అంటే విశ్వ ఏకీకరణ. ఒకే పృథ్వీ గ్రహం మీద ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఆ ఒకే పృథ్వీ గ్రహం యొక్క రాష్ట్రాలు. భారతదేశంలో ఎలాగైతే మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర అనే రాష్ట్రాలు ఉన్నాయో, ఇంకా పృథ్వీ గ్రహం మీద ఇన్ని దేశాలు ఉండకూడదు, ఒకే పృథ్వీ, ఒకే విశ్వం. అది ఈనాడు యాక్చువల్ గా రూపకల్పన జరిగిపోయింది. మొబైల్ ఫోన్స్ వచ్చాయి, మీకు ఈమెయిల్స్ వచ్చాయి, అంటే అర్థం ఏంటి, మీరు ఒకే విషయంలో జీవిస్తున్నట్ట, లేకపోతే ఒకే రాష్ట్రంలో జీవిస్తున్నట్ట, లేకపోతే ఒకే ఊర్లో జీవిస్తున్నట్ట. ఎక్కడో టెస్ట్ మ్యాచ్ జరిగిపోతే మీకు లైవ్ టెలికాస్ట్ వస్తుంది. ఒక సంజయుడు అప్పుడు మహాభారత యుద్ధాన్ని చూసి చెప్పాడు, ఇప్పుడు ఎక్కడ యుద్ధం జరిగినా మీ టీవీలో కనిపిస్తుంది. అర్థమవుతుందా నేను చెప్తుంది, మీరు ఆల్రెడీ కూడా విశ్వ నాగరికులుగా జీవిస్తున్నారు. మీ ఇళ్ళకి న్యూస్ పేపర్ వస్తుంది, అంటే మీరు నిద్ర లేవగానే ప్రపంచంలో జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ కూడా మీకు తెలుస్తున్నాయి. మీ ఊళ్ళో జరుగుతున్న సంఘటనలు మీకు తెలియటంలే, అది వేరే విషయం. అంటే మీరు విశ్వ నాగరికులు అయ్యారా లేదా అర్థం చేసుకోండి. మీరు ప్రపంచంలో ఉన్నటువంటి వార్తలన్నీ ప్రతిరోజు పొద్దున్నే చూస్తున్నారు. మీరు ఎవరితో అయినా ప్రపంచంలో మాట్లాడుకోవాలంటే ఈమెయిల్ కొట్టుకోండి, తక్షణం వెళ్ళిపోతుంది. మీరు ఎవరితో అయినా మాట్లాడదలుచుకుంటే తక్షణం మొబైల్ ఫోన్స్ తో మాట్లాడండి, ఐఎస్టీడీ కాల్స్ చేసుకోండి, ఇంటర్నేషనల్ ఎస్టీడీ. అంటే ఏంటి, మీరు ఈ క్షణంలో ప్రపంచంలో జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ మీకు న్యూస్ పేపర్స్ ద్వారా, టీవీ న్యూస్ ద్వారా తెలుస్తున్నాయి. మీరు ప్రపంచంలో ఏ మూల ఎవరితో మాట్లాడదలుచుకున్నా కూడా మాట్లాడగలరు. మీరు దలుచుకుంటే అంటే మీరు విశ్వనాగరికులు అయిపోయారు. కానీ ఇప్పుడున్నటువంటి రాజనీతిజ్ఞుల వల్ల ఆ విశ్వ నాగరిక స్థితి రూపం దాల్చడం లేదు. కానీ మీరు ఆల్రెడీ విశ్వ నాగరికులే. ఈ పరిస్థితి మీరు ఉపయోగించుకోలేదనుకోండి, ఏం జరుగుతుందో ఆలోచించుకోండి. గవర్నమెంట్ ఒక ప్రణాళికకు మీకు 50 కోట్ల రూపాయలు ఇచ్చిందనుకుందాం. మీరు ఆ ప్రణాళికకు తగినట్టు పనులు చేయలేదు. అప్పుడు ఏం చేస్తుంది గవర్నమెంట్? ఆ ప్రణాళికను వెనక్కి తీసేస్తుంది. ఇంకొద్దులే, మీరేం చేయటం లేదు కదా. అలాగా విశ్వ నాగరికులుగా మారగలిగేటటువంటి ఇన్ని అవకాశాలు మీరు ఇచ్చినా ఇంకా భారతదేశము, అమెరికా, అరేబియా, ఉజ్బెకిస్తాన్ ఏ స్థానంలో అనుకుంటో మీరు జీవిస్తే ఖచ్చితంగా రాబోయేటటువంటి రోజులలో ప్రకృతి మీకు ఇచ్చినటువంటి అవకాశాలను వెనక్కి తీసేసుకుంటుంది. మీకోసం కాదు ఈ న్యూస్ పేపర్లన్నీ ఇచ్చేది, మీకోసం కాదు ఈ కంప్యూటర్స్ అన్ని కూడా కనిపెట్టింది. ఇది ఎందుకు కనిపెట్టబడింది అంటే మీరు విశ్వ నాగరికులుగా జీవించండి. అందువల్ల గాయత్రి, లలిత, భాగవత యజ్ఞాలతో పాటు 1 గంట సేపు మీరు విశ్వ ఏకీకరణ ఆహుతులు వెయ్యాలి. మాకు టైం లేదు మాస్టారు. మీరు ఎంత నీచ మానసిక స్థితిలో ఉన్నారో అర్థం చేసుకోండి. కొంపలు అంటుకుపోతున్నాయి నాయన, యుద్ధం వచ్చేస్తోంది, ప్రపంచం నాశనం అయిపోతుంది అన్నా కూడా మీరు కదలిక లేకపోయింది అనుకుంటే మీకంటే పాషాణాలే నయ్యము. అంతకంటే నేను చేయగలిగేది ఏం లేదు. మీరేమైనా అనుకోండి, ఇది ప్రతి వారము కూడా ప్రతి ఊళ్ళో ఒక యుద్ధ ప్రాతిపదిక మీద జరిపించండి యజ్ఞాలు. చెప్పండి మనుషులకి ఇది చాలా ఇంపార్టెంట్ అని. వచ్చిన అవకాశాన్ని జారవిచ్చుకుంటే ఈ యజ్ఞ విధానాన్ని మీరు ఉపయోగించుకోలేకపోతే నాకు తెలియదు ఏమవుతుందో. ఇందుకు నాకు నాకంటే ఎక్కువ మీ మీద ఎక్కువ నమ్మకం ఉంది. నాకు సమస్య అది, ఒక వ్యక్తి ఓ 30-40 మందిని తీసుకుని అడవిలోంచి వెళ్తున్నాడు. చాలా జాగ్రత్తగా వినండి, నా గురించే చెప్పుకుంటున్నాను నేను. ఒక వ్యక్తి అంటే ఎవరు? నేను. ఒక వ్యక్తి ఓ 20-30 మంది గుంపుల్ని తీసుకుని గుంపుగా అడవిలోంచి వెళ్తున్నాడు. వెళ్తున్నాడు మరి అడవిలోంచి వెళ్తున్నాడు అంటే భయమే కదా, ఎప్పుడు ఏ పెద్ద పులి వస్తుందో ఏమో అని. అప్పుడు ఆ వ్యక్తి చాలా ధైర్యంగా ఏం చెప్పాడంటే, పెద్ద పులి వస్తే మీరేం భయపడకండి, అందరూ నన్ను గట్టిగా వాటేసుకోండి అన్నాడు. ఏం జరుగుతుంది? నాకేమవదు. అంచేత మీ మీద నమ్మకంతో నేను చేయగలనా చేయలేనా ఈ యజ్ఞం దేవుడికి తెలియాలి. కానీ మీరందరూ కూడా సహకరించి ఈ గలభా యజ్ఞాన్ని, గాయత్రి, లలిత, భాగవత యజ్ఞాన్ని విశ్వ ఏకీకరణ యజ్ఞంతో పాటు చేయగలిగితే మన యొక్క ప్రయత్నంతో పాటు దైవీ సంకల్పం కూడా కలుస్తుంది. ఈ దైవీ సంకల్పంతో పాటు గురువుల యొక్క సంకల్పం ఉన్నది అని మీకు తెలుసు. ఈ కాలంలో ఈ 3 సంకల్పాల యొక్క ప్రయత్నంతో చాలా అద్భుతాలు మనం చేయగలుగుతాం. అంతేత ఈ యజ్ఞాన్ని మీరు చేసుకోవటానికి వీలుగా మన హైదరాబాద్ పరివార్ వాళ్ళు శ్రీ గాయత్రి, శ్రీ లలిత, శ్రీ భాగవత మరియు విశ్వ ఏకీకరణ మహాయజ్ఞాన్ని పుస్తక రూపంలో అందజేశారు. ఖచ్చితంగా మీరు ఒక పుస్తకాన్ని మీ దగ్గర ఉంచుకోండి, చదువుకోండి, దాన్ని అవగాహన చేసుకోండి. మళ్ళీ ఇంకో ఆఫర్, ఇంకో సిలబస్ లో ఎక్స్ట్రా అంటే ఈ యజ్ఞాల గురించి, దాని వెనకాతలో ఉన్నటువంటి సిద్ధాంతాల గురించి, ఈ యజ్ఞాలని ఎలా ఉపయోగించుకోవాలో, చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు. కత్తి అంటూ చేతికి వచ్చాక దేనికైనా ఉపయోగించుకోవచ్చు. అంతేత ఈ పుస్తకాన్ని మాత్రం మీరు తప్పనిసరిగా తీసుకోండి. తీసుకుని యజ్ఞ ప్రక్రియని మీరు రేపు నేర్చుకుని మీరు చేస్తున్నారు కదా, రేపు యజ్ఞ ప్రక్రియ నేర్చుకుని మీరు ఆచరణలో పెట్టుకోండి, నేర్చుకోండి. ఎంత టైం అయిపోయింది, ఇంకా మర్చిపోండి. మీరు ఇంక ఇక్కడికి వచ్చింది మీరు ఇవి నేర్చుకోవటానికి. అంతే, ఎంత టైం అయిపోయిందని కాదు, నిద్ర తక్కువైనా ఆహారం తక్కువైనా మీకు కావలసినటువంటి వసతులు లేకపోయినా ఏమీ కొంపలు అంటుకోవు. ఈ మానసిక స్థితిలో ఉండండి, మేము ఇవి నేర్చుకుంటాము, నేర్చుకునే వెళ్తాము అని చెప్పేవాళ్ళు చెప్పకపోతే వాళ్ళని ఘెరావు చేసి సత్యాగ్రహం చేసి నేర్చుకోండి. అర్థమైంది కదా? కానీ ఈ యజ్ఞ ప్రక్రియ మీకు పూర్తిగా ఫలించాలి అంటే మూడు ఫోటోలు మీ దగ్గర ఉండాలి. ఒక ఫోటో ఏమిటి అంటే మదర్ మిర్రా వెనకాతల బ్రహ్మాసుకం. మెల్లిగా మెల్లిగా, డోంట్ బీ నర్వస్. ఆ ఫోటో మీరు అందరూ ఖచ్చితంగా మీ ఇంట్లో పెట్టుకోండి. ఓ సినిమాకి వెళ్తే ఐమాక్స్ సినిమాకి ఏంటో చెప్పారు నిన్న, 120 రూపాయలు 240 రూపాయలు అవుతుందని. ఆ సినిమా చూడగలం మనం? ఎందుకు పనికి రానటువంటి చెత్త చెదారానికి ఓ హోటల్కి వెళ్తాం, లేకపోతే సిగరెట్ తాగి అలవాటు ఉంటే అంతకంటే ఎక్కువ ఖర్చు పెడతాం మనం. ఈ ఫోటోలు మీ ఇంట్లో ఉంచుకోండి, అవి ఉన్నా చాలు మీకు. ఎందుకంటే యజ్ఞ ఫలితాలు ఎక్కడికి వెళ్తాయంటే ఈ ఫోటోలు ఉన్న చోటకి వెళ్తాయి. సాయి అనుగ్రహానికి సాయి ఫోటోకి తేడా లేదు అని అనేక సార్లు మీకు చెప్పబడింది కదా. చూడండి, ఇదా మా ఫోటోలు. ఈ ఫోటో మీ అందరి ఇళ్ల దగ్గర ఉండాలి. భారతదేశపు యొక్క సంస్కృతి, భారతదేశపు యొక్క భవితవ్యత ఈ ఫోటో మీద ఆధారపడి ఉన్నది. యుద్ధం చేస్తున్నప్పుడు ఏం చేస్తాం మనం? ఒక మ్యాప్ తీసుకుంటాం. ఆ మ్యాప్ కి తగినట్టు మనం మన సైనికులను సంచలనం చేస్తాం. దానికి తగినట్టు లామినేషన్ చేయించుకుని మీ ఇంట్లో ఎక్కడో పెట్టుకోండి. ఏమీ చేయలేకపోతే పొద్దున్న దండం పెట్టుకోండి. ఇందాక మాధురి చాలా బాగా చెప్పింది, అసలు నేను అప్పుడు చప్పట్లు కొడదాం అనుకున్నాను. కానీ నేను చప్పట్లు కొడితే ఇదేదో రికమెండేషన్ చప్పట్లు అనుకుంటారేమో అని నేను చప్పట్లు కొట్టలేదు. యాక్చువల్ గా చాలా ఆ కాన్సెప్ట్ ఎందుకో నాకు తట్టలేదు, తనే తట్టి అందుకే పిల్లలు చాలా బాగా చేస్తారని చెప్తున్నాను నేను. ఆ ఫోటో పెట్టుకుని తను అదేదో కనీసం ఉంది, కనీసం కాదు అదే కరెక్ట్, అంతకంటే గొప్పగా మీరేం చేయలేరు. ప్రతిరోజు పొద్దున్నే దాన్ని చూస్తున్నప్పుడు అనకుండా ఎలా అర్థమైంది కదా, స్నానం చేస్తూ పూజ చేసుకుంటూ అని వెళ్ళిపోతే ఏం లాభం? వేషాలు వేయొద్దు. దానికి నమస్కారం మనస్ఫూర్తిగా పెట్టుకుని, హే భారత మాత, నీ యొక్క ఈ సుందర రూపం మాకు కావాలి, మళ్లీ నీ యొక్క ఆ అఖండమైనటువంటి తేజ సంపద మేము చూడగలగాలి అని నమస్కారం పెట్టుకోండి. ఒకసారి చాలు, నీ అందరి నమస్కారాలు కలిస్తే తుక్క తుక్కతో సముద్రం ఏర్పడుతుంది. కొంచెం ఆ భావన అర్థం చేసుకుని, మీరు మాత్రమే కాదు, మీరు మీ స్నేహితులకి వాళ్ళకి ప్రజెంటేషన్ గా ఇవి ఇవ్వండి. అర్థమవుతోంది కదా? మొదటిది ఈ ఫోటో ఉండాలి. రెండవది, అక్కడ ఒక యంత్రం ఉన్నది, దాన్ని మహాకాల చక్రవర్తి యంత్రం అంటాం మనం. ఇది 5000 కుండీల యజ్ఞము నాడు ప్రపంచానికి మనం పరిచయం చేశాం. 5000 కుండీలు అక్కడ ఉందా? మా పెద్ద ఫోటో ఉంది కదా, ఒకసారి చూపించండి. చాలా మందికి అది తెలియదు. ఈ ఫోటో చూపించమ్మా, ఈ ఫోటో పెద్దది కదా. ఇది చాలా జాగ్రత్తగా చూసుకోండి. కాలోస్మి లోక క్షయకు ప్రవృద్ధో, ఎవడన్నాడు ఈ మాట? ఎవడు తెలుసు కదా, ఇదంతా కూడా కాలోస్మి లోక క్షయకు ప్రవృద్ధో అని శ్రీకృష్ణుడు అన్నాడు. ఆ శ్రీకృష్ణుడే ఛందస్సులో నేను ఎవరినన్నాడు? గాయత్రి అని అన్నాడు. చిన్న ఏం రాసింది అక్కడ చూశారా మీరు? మహాకాల యజ్ఞము, మహాకాల యజ్ఞం కాదు సారీ, మహాకాల చక్రవర్తి యంత్రం. ఆ మహాకాలుడు అనేటటువంటి పేరులో గాయత్రి మంత్రం యొక్క స్వరూపం ఇమిడి ఉన్నది. ఆ యంత్రాన్ని మీరు చాలా జాగ్రత్తగా చూడండి. ఆ యంత్రములో శ్రీ చక్రము ఉన్నది, శ్రీ యంత్రము ఉన్నది. కాబట్టి శ్రీ యంత్రం గురించి మీకు అందరికీ తెలుసు కదా. కానీ దీనికి శ్రీ యంత్రానికి తేడా ఏంటి అంటే, శ్రీ యంత్రములో రెండు దళాలే ఉంటాయి, అష్ట దళాలు, షోడశ దళాలు. ఇక్కడ అష్ట దళాలు షోడశ దళాలకు మధ్య ద్వాదశ దళాల యొక్క ఒక చక్రము కూడా ఉన్నది. శ్రీయంత్రము మాత్రమే దేనికి? లలితకి చూపిస్తుంది. మహాకాల అనేటటువంటి పేరు దేనికి సూచిస్తుంది? గాయత్రికి సూచిస్తుంది. ద్వాదశ దళ పద్మము భాగవతానికి సంకేతం. అంతేత యంత్రము కనుక మీ ఇంట్లో ఉంటే గాయత్రి లలిత భాగవత స్వరూపము మీ ఇంట్లో ఉన్నట్టే. అందువల్ల దాన్ని పెట్టుకోండి అక్కడ. కానీ ఈ స్వరూపానికి కావలసినటువంటి రూపకల్పన ఎవరి వల్ల జరుగుతుంది? కృష్ణం వందే జగద్గురు. మరి ఆ కృష్ణుడి యొక్క నేటి స్వరూపం ఏమిటి? మహాభారతం నాడు కృష్ణుడు భగవద్గీత చెప్పాడు, సరే. మరి ఈనాడు మరి శ్రీకృష్ణుడు ఎక్కడున్నాడు? కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎక్కువ టైము అతనివ్వండి. మీరు వచ్చింది నేర్చుకోవటానికే కానీ కబుర్లు చెప్పుకోవటానికి కాదు కదా. రాముడు స్వయంగా యుద్ధం చేశాడు, ఆల్మోస్ట్ ఒంటరిగా యుద్ధం చేశాడు, అంతే కదా. రాముడు లక్ష్మణుడు ఓ విభీషణుడు తప్ప పెద్ద మానవ శరీరధారులు ఎవరు కూడా యుద్ధం చేయలే అప్పుడు. ఇంత రాముడు స్వయంగా యుద్ధం చేశాడు. కృష్ణుడు యుద్ధం చేయలే, కానీ ఏం చేశాడు? సారథిగా ఉన్నాడు. మరి ఇప్పుడు కృష్ణుడు, నేను సారథ్యం కూడా వహించను, నీకు కావలసినటువంటి జ్ఞానాన్ని నేను ఐదు గురువుల సమూహంగా అందజేశాను. సివివి బ్లావెట్స్కి స్వరూపంలో పరిణామ క్రమాన్ని చెప్పేశాను నేను. శ్రీరామకృష్ణ పరమహంసగా దేవతా శక్తుల గురించి నేను పూర్తిగా మీకు చెప్పాను. శ్రీరామశర్మ ఆచార్యగా ఆ దేవతా శక్తుల్ని ఎలా ఉపయోగించుకోవాలో యజ్ఞ విధానంగా దాన్ని చెప్పాను నేను. భారతదేశంలో పుట్టినటువంటి జీవి ఎలా ప్రవర్తించాలో, భారతదేశంలో పుట్టినటువంటి ప్రాణి ఎలా ప్రవర్తించాలో నేను వాడిన మాటలు తెలిసి వాడుతున్నాను. జీవి అన్నాను, ప్రాణి అన్నాను. మీరు మాత్రమే కాదు, మానవేతర ప్రాణులు కూడా చాలా ఈ కాలంలో పుట్టి వాటి వాటి పని అవి చేసుకుంటున్నాయి. మీకు తెలియదు అవి ఎలా చేస్తున్నాయో. మొత్తము అరవింద యొక్క సాధనలో ఉన్నటువంటి రహస్యం అది. మానసిక తలంలో ఏడు జాతులు ఉన్నాయి. వాటిని ఒక్కొక్క తలంలో ఏడు ఉపజాతుల కింద తీసుకుంటే 7 × 7 = 49 ఉపజాతులు వస్తాయి. ఆ 49 రకాల ప్రాణాలు ఏ విధంగా భారతదేశంలో పనిచేస్తున్నాయో తెలపటానికి ఆయన సావిత్రి అనేటటువంటి పుస్తకము 49 సంవత్సరాల పాటు రాశాడు. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ఆవృత్తి చేస్తూ 49 రకాలుగా సావిత్రిని మీరు అర్థం చేసుకోవచ్చు. అది చెప్పాను. శ్రీకృష్ణుడే చాలా స్పష్టంగా అరవిందోకి ఆలీపూర్ జైల్లో అరవిందో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు అరవిందో చెప్పాడు, ఇచ్చేవాడ నువ్వు యుద్ధం చేయక్కర్లేదు, నువ్వు చేయవలసినటువంటి పని ఇంకోటి ఏదో ఉంటే నువ్వు పాలిటిక్స్ లో చేరతానంటానండి. భారతదేశానికి నేను స్వాతంత్రం ఇచ్చేశాను మదర్, 1921లో చెప్పింది భారతదేశానికి స్వాతంత్రం వచ్చేసింది అని. వచ్చేసింది ఫాస్ట్ చెప్పింది ఆవిడ. అరవిందో ఎలా అన్నాడు? అరవిందోకి తెలుసు కదా ఆ భాష. ఎలా అన్నాడు? రక్తస్రావము లేకుండా, యుద్ధము చేయకుండా విదేశీయులు మన దేశాన్ని వదిలేసి వెళ్ళిపోతారు. 1921లో చెప్పింది. అప్పుడు జరగలే అది. అది జరగటానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 25 సంవత్సరాలు పట్టింది. అంటే సూక్ష్మ జగత్తులో జరిగిపోయింది దింపుకోవటానికి మనకి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? భీష్మంచ ద్రోణంచ జయద్రథంచ కర్ణం తదాన్యానపి యోధ వీరా మయా అతస్మాం జయమా వ్యతిష్ట యుద్ధ స్వజేతాసురుడనే ఈ శపథనాడు. నేను చంపేశానయ్యా బాబు భీష్ముణ్ణి ద్రోణుణ్ణి వాణ్ణి. ఎప్పుడో చంపేశాడు. నీ ఇచ్చిన బాణాలు వేసి నిమిత్త మాత్రం భవిష్యత్ సాధ్యం అంటే మీరు ఎంత గొప్పవాళ్ళంటే నిమిత్త మాత్రులుగా కూడా ఉండటానికి మేము ఒప్పుకోమంటున్నారు. కానీ నేను ఒప్పుకోను మీరు నిమిత్త మాత్రులుగా ఉండాల్సిందే అని కృష్ణుడు అలీపూర్ జైల్లో అరవిందుడు చెప్తాడు, భారతదేశానికి నేను స్వాతంత్రం ఇచ్చేశాను. కానీ ఆ స్వాతంత్రం ఇచ్చేసిన తర్వాత మన దృష్టి ఎలా ఉందో చూడండి. మన భారతీయ సంస్కృతి గురించి కానీ మన వేద విజ్ఞానం గురించి కానీ ఏది తెలియదు. భారతీయులము అనేటటువంటి మాట చెప్పుకోవటానికి మనం సిగ్గుపడాలి. ఏం తెలియదు భారతీయత గురించి మనకి, విదేశాల గురించి చాలా బాగా తెలుసు. మరి అది మార్పు తీసుకురావాలి. నెక్స్ట్ ఇయర్ మొత్తం సంవత్సరంలో నేను చెప్తున్నాను కదా, ఒక ఆత్మాహుతి దళంగా నేను మారిపోవటానికి సిద్ధమే. రాత్రి కావచ్చు, పొగలు కావచ్చు, అర్ధరాత్రి కావచ్చు, మీరు నేర్చుకోండి అయ్యా బాబు ఈ విషయాలు నేర్చుకోండి, టైం టేబుల్ వేసుకోండి. మీరు ఎలా టైం టేబుల్ వేసుకుంటారు, మళ్ళీ అక్కడ పిచ్చివాళ్ళలా దెబ్బలాడుకోకండి. నేనేం సహాయపడలేను మీకు. నేను చెప్పగలిగింది ఏదో నేను మీకు చెప్తున్నాను తప్ప, మీరు ఆ జ్ఞానాన్ని ఎలా ఉపయోగించుకుంటారో అన్నది మీ చేతిలో ఉంది. కానీ నా భయం ఏమిటి అంటే మీరు దాన్ని ఉపయోగించుకోరేమో అనేటటువంటి బాధ ఉంది నాకు. ఎందుకంటే పరిస్థితులు అంత గొప్పగా లేవు. మీ యొక్క ఆలోచన సరళంలో కానీ, మీ యొక్క జీవిత విధానంలో కానీ, మీ యొక్క మాట్లాడే తీరులో కానీ, మీకు పరస్పరం ఉన్నటువంటి అవగాహనలో కానీ ఇంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో గురువు గారు ఏదో చెప్దాం అనుకుంటున్నారు మాస్టారు, ఆ చెప్పటానికి తగిన పరిస్థితులు మనం కల్పించాలి అని అవటంలే ఇంకా మీకు. కానీ పర్వాలేదు, మీరు చేయగలిగినప్పుడు ఇంకా నా అవసరం లేదు, మీరు చేయలేనప్పుడే కదా నా అవసరం ఉంది. అంతేకాదు చాలా స్పష్టంగా మీ పరిస్థితి వివరించి చెప్తున్నాను నేను. ఆ పరిస్థితి నుంచి బయటపడండి. మీరు ఎన్ని విషయాలు ఉన్నాయో చూడండి. అరవిందో యొక్క ఆ జ్ఞానాన్ని, ఏ జ్ఞానాన్ని, భారతదేశానికి స్వాతంత్రం రావటమే కాదు, భారతదేశం జగద్గురు పీఠానికి కావలసినటువంటి సన్నాహాలన్నీ కూడా అక్కడ జరిగిపోయాయి. కానీ ఆ సన్నాహాలని మనం కిందకి దింపుకోవాలి. దాన్ని దింపుకోవటానికి కావలసినటువంటి ప్రణాళిక కూడా అరవిందో ద్వారా ఇచ్చేశారు. మీకు అర్థమవుతోంది కదా, జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణుడు అప్పుడు రథసారథిగా ఉన్నాడు, ఇప్పుడు రథసారథిగా ఉండను అంటున్నాడు. ఎందుకు? సివివి బ్లాబెట్స్ కి, శ్రీరామకృష్ణ పరమహంస, శ్రీరామ శర్మ ఆచార్య, ఇప్పుడు అరవిందో ద్వారా నేను చెప్పవలసిందంతా చెప్పేసి మార్గదర్శనం చేసేశాక ఇంకా నన్ను నడపమంటావేంటయ్యా? నీకు అర్థమవుతోందా? ఇలా వెళ్ళు అలా వెళ్ళు నేను దారి వేసేసాను అన్నాక నువ్వు ముందు నడు అంటే ఏంటి అర్థం? నడవడు, ఇంకా నువ్వు నడుచుకోవాలి. ఆ శ్రీకృష్ణుణ్ణి వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ అనేది అరవిందో ఎలాగైతే తన హృదయంలో ఆ శ్రీకృష్ణుని దింపుకున్నాడో ఆ శ్రీకృష్ణుని మనం కూడా దింపుకోవాలి. దానికి తగిన ప్రయత్నాలు ఎలా చెయ్యాలో కూడా ఈ గురువులే చెప్పారు. ఎవరు చెప్పారు? శ్రద్ధ విశ్వాసము ఎలా ఉండాలి, నిష్ఠా సబూరి ఎలా ఉండాలి అనేటటువంటిది సాయి ద్వారా, సత్యసాయి ద్వారా, రాబోయేటటువంటి ప్రేమ స్థాయి ద్వారా చెప్పారు. డెవలప్ చేసుకోండి అది. నాకు అమ్మాయి పుట్టాలి, నాకు ఉద్యోగాలు రావాలి, అవి ఎలాగో వస్తాయ్యా బాబు మీకు, మీరు అలగక్కర్లే గురువునది. మీరు భలే పిచ్చి వాళ్ళగా కనిపిస్తున్నారు నాకు. వద్దు మొర్రో, నువ్వు అది అడగక్కర్లేదు. జిల్లేలు మూడు అమ్మ ఓ అద్భుతమైనటువంటి మాట చెప్పింది, నువ్వు అడిగితే నువ్వు అడిగింది ఇస్తాను, నువ్వు అడగకపోతే నీకు అవసరమైంది ఇస్తాను. ఏది మంచిదో మీరు తెలుసుకోలేకపోతే నేనేం చెప్పలేను. నీకేదో అవసరమో నీకు తెలియదు. ఇప్పుడు నువ్వు ఏదో అడుగుతున్నావో అది నీకు మంచిది కాదేమో. అదేదో ఆమెకి అప్పు చెప్పేశారనుకోండి, శ్రీకృష్ణుడికి అప్పు చెప్పేశారనుకోండి, ఆ ధైర్యం మీకు ఉండాలి, ఆ నిష్ఠ, ఆ సబూరి. నేను నా గురువు ముఖాన్నే 12 ఏళ్ల పాటు చూశాను తప్ప ఇంకేమి చూడలేదంటాడు సాయి. మిగతా వాళ్ళు అవన్నీ నేను చూడలేదు, 12 ఏళ్ల పాటు వేపాకు తింటావంటే ఇది నేను చేయగలమేమో మాస్టర్, కొంచెం ముందుకెచ్చేస్తే వేపాకు తినొచ్చు. డాక్టర్ నాలుగు ముద్దుబారి ఇంజక్షన్స్ ఇచ్చుకున్నారు అనుకోండి, వేపాకు హాయిగా నవలేసి తినొచ్చు. కానీ వేపాకు తింటామంటే స్థాయి ఉద్దేశం అది కాదు. జీవితంలో వచ్చేటటువంటి ఒడిదుడుకులు భరిస్తూ అదే వేపాకు తింటామంటే ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా నేను మాత్రం కుయించేయను. ఇందాక మన పరిశాస్త్రులు పెట్టారు కదా, ఏంటి ఉలి దెబ్బలు ఎన్ని తిన్నా ఆయన ఉలి దెబ్బ అన్నాడు, సాయి పాపం వేపాకు అన్నాడు. బాధ రెండింటిది ఒకటే. అంతేత 12 ఏళ్ల పాటు కనుక సాయి చేస్తే ఆయనకి ఆయన గురువు దర్శనమిస్తే మీకు అర్థం కాదు, మీరు నేర్చుకోగలిగితే ఈ రోజు రాత్రి నుంచి మీకు మీ గురువు మీ దగ్గరే ఉంటాడు. అంత కష్టపడక్కర్లేదు, మీరు ఏంటో కష్టం అనుకుంటారు, నేను చేయగలిగేది ఏమీ లేదు, అది అంత కష్టమైంది ఏమీ కాదు. సమర్పణ ఈజియెస్ట్. కష్టం ఏంటో తెలుసా, మీ మనస్సుకి అది నచ్చదు. మీరు చాలా మంచి వాళ్ళు, కష్టపడకుండా ఏది వస్తే మీకు నచ్చదు. అందుకని ఇన్ని సాధనలు చెప్పాల్సి వస్తుంది. సాయి దాంట్లో ఒకే ఒక సాధన, బాబు నీ కష్టాలు ఏం వచ్చినా వదిలేసుకో, నువ్వేం మాట్లాడుకుని తింటూ ఉండవి, ఆ చేతి భరిస్తూ ఉండు, చేయగలిగినటువంటి పని నువ్వు చేస్తూ ఉండు, మిగతా అదంతా నేను చూసుకుంటాను. అదే ఆ శ్రీకృష్ణుడు కూడా చెప్పాడు, యోగక్షేమం వహామ్యం అనన్యా చింత ఎంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిష్టాభీష్టానాం యోగక్షేమం వహామ్యహం. ఆ సమర్పణ చేసుకోండి. ఆ సమర్పణ నాకు రావటం లేదు అనే నిరంతర అనుభూతి మీకున్నా చాలు, సమర్పణ వచ్చేస్తుంది. ఆ అనుభూతి ఉండాలి, నాకు చేత కావటం లేదు, నేను సమర్పణ చేసుకోలేకపోతున్నాను, చాలు నువ్వు అది అనుకుంటూ ఉంటే. అదే అరవిందో యొక్క సూపరామెంటల్ డిసెంట్ కి ఆధారం. నువ్వేం చేయొద్దు, ఆ తల్లే చేస్తుంది, కానీ ఆ తల్లి నువ్వు చేయనివ్వాల. ఆపరేషన్ థియేటర్లో నువ్వు పడుకుంటే తర్వాత నీకు మత్తుమంది గ్యారంటీకి ఇస్తాడు డాక్టర్, మత్తుమంది ఇవ్వకుండా నిన్ను కొయ్యడు. కానీ నువ్వు ఆపరేషన్ థియేటర్ వరకు వెళ్ళాలి, అక్కడ ఇంజక్షన్ ఇచ్చుకోనివ్వాలి. నువ్వు అంతవరకు సాయి దగ్గర నమ్మకం ఉంచుకోగలిగితే నీకు బాధనేమి తెలియవు. తర్వాత ఎవడో చెప్తాడు నీకు తెలుసా నువ్వు ఎంత బాధపడ్డావో అని, అప్పుడు ఆహా అంత బాధ వచ్చిందా నాకు, నువ్వు ఆశ్చర్యపోవాలి తప్ప నీకు బాధనేమి తెలియవు. గురువుని వైపే చూస్తూ ఉంటే నీకు బాధ తెలిసింది అంటే నువ్వు గురువు వైపు చూడటం లేదనమాట. సాయి దగ్గర నిష్ఠా సబూది నేర్చుకోండి, శ్వాసను ఉపయోగించుకోవటం నేర్చుకోండి. ఒక్కొక్క శ్వాస ద్వారా పరిణామ క్రమంలో మీరు 1 సంవత్సరం ముందుకు వెళ్ళిపోతారు. మేము ప్రాణాయామం చేస్తున్నాము కానీ మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాము. దానికి ఏకైక కారణం ఏంటి అంటే ఈ గురువుల గురించి మీకు అవగాహన లేకపోవడం. ఈ 5 గురువుల గురించి మీరు బాగా చదువుకోవాలి. దానికే నేను మిమ్మల్ని అధ్యయనం చేయవలసినటువంటి క్లాసెస్ చెప్పాను. కానీ యంత్రము ఎవరి దగ్గర ఉంటుందో వాళ్లకి ఈ విషయం చాలా సులభంగా బోధపడుతుంది. తొందరగా ఒక చోటకి వెళ్ళిపోవాలి అంటే స్కూటర్ ఉండాలిగా మీ దగ్గర. స్కూటర్ ఒక యంత్రమే కదా, అంతేత ముందు స్కూటర్ కొనుక్కు పెట్టుకున్నాక కదా మీరు స్కూటర్ నడపడం నేర్చుకుంటారు. చాలా మంది కొత్త స్కూటర్ మీద నేర్చుకుంటారు. స్నేహితులు స్కూటర్ పాడు చేసి నేర్చుకోవటం అనేది ఈనాడు స్నేహితులు ఒప్పుకోవటం లే. రాత్రి పూర్వకాలంలో ఏం చేశారంటే స్నేహితుడు స్కూటర్ తీసుకొచ్చేసి దాని మీద నేర్చుకుని దాన్ని తుక్కు తుక్కుగా చేసేసి అప్పుడు మనం కొత్త స్కూటర్ కొనుక్కుంటాం. స్నేహితులు కూడా అర్థమైపోయింది ఇప్పుడు. ఇంతటి కార్లు అవి కూడా మీరు కొత్త కారు కొనో కొత్త స్కూటర్ కొనో ఆ కొత్త యంత్రం మీద నేర్చుకోవాల్సిందే తప్ప పాత దాని మీద నేర్చుకోలేరు. అంచేత ఈ గాయత్రి లలిత భాగవత విశ్వ ఏకీకరణ యజ్ఞానికి ఈ యంత్రము చాలా అవసరము. ఈ యంత్రాన్ని అర్థం చేసుకోవటానికి ఆ గురుసత్తా ఫోటోని, గురుసత్తా ఫోటో అంటే తెలుసు కదా, చుట్టూ ఉన్నాడు, చుట్టూరా ఉన్నటువంటి ఆ ఫోటోని. వీటన్నిటికంటే చాలా ముఖ్యం ఏమిటి, అఖండ భారత్. ఈ 3 మీరు ఉపయోగించుకుంటారని నేను మర్చిపోయానమ్మా చెప్పడం. అదే నేను నిజంగానే మర్చిపోయాను. అందరూ జాగ్రత్తగా వినండి, యజ్ఞములో పాలు పంచుకునేటటువంటి వాళ్ళు పసుపు రంగు బట్టల్లో ఉండాలి. పురుషులందరూ కూడా పంచ పైన ఉత్తరీయమే, పైన బుషర్ట్ అది కూడా ఉండకూడదు. మీరు యజ్ఞాన్ని ఎక్కడ చేస్తున్నా ఆ కండిషన్ పాటించండి. ఇది ఒక యంత్రాత్మకమైనటువంటి విధానం. పసుపు రంగుకి విలువ ఉంది, ఆ డ్రెస్ కి విలువ ఉంది. ఒకవేళ ఆ డ్రెస్ లో రాలేదు అనుకోండి ఎవరైనా కొన్ని కారణాల వల్ల, కూర్చొనివ్వండి, యజ్ఞంలో కూర్చోబెట్టకండి, బయట కూర్చొనివ్వండి. పూర్ణాహుతప్పుడు వాళ్ళ చేత ఆహుతులు వేయించండి తప్ప యజ్ఞంలో మాత్రము పూర్తిగా వాళ్ళు కూర్చోవటానికి వీలు ఉండదు. చాలా స్ట్రిక్ట్ గా నియమం పాటించండి. న్యాచురల్ గా ఆ నియమము రేపు జరగబోయేటటువంటి యజ్ఞానికి కూడా పాటించవలసి ఉంటుంది. పురుషులు పైన అంగవస్త్రం ఏంటంటే దాన్ని షర్ట్ కూడా ఉండకూడదు, పైన ఎల్లో పట్టు ఉండాలి, పంచ పసుపు రంగులో ఉండాలి. స్త్రీలు పసుపు రంగు చీర పసుపు రంగు జాకెట్ వేసుకోవాలి. దాని మీద ఏదైనా గీతలు అవి ఉంటే సరే ఓకే. మరి ఎల్లో కలర్ ప్రస్తుతం మీకు రాదు, కానీ చాలా సీరియస్ గా యజ్ఞ విధానాన్ని ఈ ఫోటోలని ఉపయోగించండి. తీసుకోండి ఆ ఫోటోలని, కనీసం మీ ఇంట్లో ఉన్నా చాలు, నేను ఇవంతా చేయకపోయినా. ఇంకంటే సాయి ఏం చెప్తాడు, నా ఫోటో ఎవరి ఇంట్లో ఉన్నా నేను ఉన్నట్టే నీకు తెలిసినా తెలియకపోయినా. అలాగే ఈ ఫోటోలు ఎక్కడైనా ఉన్నా విశ్వ ఏకీకరణకు కావాల్సినటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అంతేత మీరు మాత్రమే తీసుకోవటం కాదు, మీ స్నేహితులకు కూడా తీసుకెళ్లి ప్రజెంటేషన్ గా ఇవ్వండి. లేకపోతే కమిషన్ వేసుకుని మీరు 15 రూపాయలు కొంటే మీ స్నేహితుడికి 30 రూపాయలకు అమ్మండి. అది నాకే అభ్యంతరం లేదు. ఏదైనా చేసుకోండి కానీ వీటిని ఉపయోగించుకోండి. గాయత్రి రోజుకు 1 గంట, లలిత రోజుకు 3 సార్లు, గురు చరిత్ర పారాయణ వారానికి 1 సారి ఖచ్చితంగా చేసుకుంటూ యజ్ఞం చేస్తున్నప్పుడు విశ్వ ఏకీకరణకి ఒక విశేషమైనటువంటి మంత్రం ఉంది. అది గాయత్రి మంత్రానికి 3 ఓంకారాలు కలుపుతాం. ఓం భూర్భువస్వ, ఓం తత్సవితుర్వరేణ్యం, భర్గో దేవస్య ధీమహి ఓం స్వాహ, ఇదం విశ్వ మాత్రే ఇదం నమమ. అది పూర్తిగా 1 గంట సేపు వేయాలి ఆహుతులు. మీరు తొందరపడుకోకండి, 1 గంట సేపు వేయాలి. స్థిమితంగా ప్రేమగా వేయండి. ఎన్ని ఆహుతులు వేశారు అన్నది ముఖ్యం కాదు, 1 గంట సేపు విశ్వ ఏకీకరణ గురించి ఆలోచించారు మీరందరూ కలిసి యజ్ఞములో అన్నది అక్కడ చాలా ముఖ్యమైనటువంటి సంఘటన. సరేనా? స్వస్తి. వందనా గీతమాల అని ఒక విశేషమైనటువంటి 8 పాటల ఒక క్యాసెట్ ఉంది. ఆ క్యాసెట్ మీరందరూ తప్పనిసరిగా అలవాటు చేసుకుని ఎప్పుడు కలశ పూజ జరిగిన, కలశ పూజ కాదు ఏంటంటే కలశ యాత్ర జరిగిన దాన్ని ఉపయోగించుకోండి. ఖచ్చితంగా ఎక్కడ మీరు ప్రవచనాలు ఇచ్చినా, ఎక్కడ దీని గురించి ఈ విషయాల గురించి చర్చించుకున్నా, మొదట 1 పాట, తర్వాత 1 పాట అందరి చేత పాడించండి. హిందీలో ఉన్నాయంటారు కానీ హిందీ పాటలు మీరు చాలా పాడుతూ ఉంటారు. మన వాళ్ళకి తెలుగు పాటల కంటే హిందీ పాటలే నాకు ఎక్కువ వినిపిస్తూ ఉంటాయి. అంచేత హిందీ కనుక మేము పాడలేకపోయాము అనే మాట అనొద్దు. మీరు నేర్చుకోవాల్సిందే దాన్ని. ఆ క్యాసెట్స్ మీకు రేపు మార్నింగ్ లభ్యం అవుతాయి, ఒకసారి దాన్ని చూసుకోండి. రేపు నా కోరిక, అసలు ఇక్కడ ఎందుకో మరి అది జరగలేదు, రేపు పొద్దున్న ఎప్పుడో ఒకసారి ఆ క్యాసెట్ మొత్తం వినండి. మీరు స్థితంగా 1 అవర్ ఎంతో పడుతుంది, పట్టేయండి. ఆనందంగా ఆ పాటను వినండి. కొంచెం జాగ్రత్తగా వింటే మీకు ఆ పాట అర్థం అయిపోతుంది. అందులో ఎవరైనా ఉన్నారా లైన్ పాడగలిగేవాళ్ళు? లేకపోతే ఇంకా నేనే పాట మొదలెట్టాలా? అదా ఆ పాట వినండి ఒకసారి. ఆ వందనాకి సరే పాడించమ్మా, జాగ్రత్తగా పాడండి. ఆ పాట విన్నాక మీకు అర్థమైందో లేదో మీకే అర్థం అవుతుంది. ఆగమ్మా. Oh, కలిసి పాడేయండి, అటు తిరిగి అటు తిరిగి పాడేయండి. పుట్టగలేనా? ఓకే, మీరు బతికిపోయారు. ఆ వందనాకే ఇన్ స్వరమే ఏక మేరా సర్ మిలాలో, అర్థమవుతుంది కదా? భారత మాతకి, విశ్వమాతకి, పృథ్వీ మాతకి వందనము చేస్తున్నటువంటి ఈ స్వరంలో మా స్వరాన్ని కూడా కలిపేసుకో హే తల్లి. మనం కలుపుకోవటం కాదు, ఆ పృథ్వీ దేవి మనకి ఆ శక్తినిస్తుంది. అలాగా మన చేతుల్ని, మన హృదయాన్ని, మన మనస్సుని, మన ఆచరణని ఆ పూర్తి పాటలో ఎలాగ మనం ఆ భగవంతుడికి, ఆ పృథ్వీ మాతకి వందనముగా ఎలా సమర్పించుకుంటామో ఆ పాటలో చెప్పబడి ఉంది. అలాంటి 8 పాటలు ఉన్నాయి అందులో. ఇదే భావనతో కొంచెం మీరు ప్రయత్నిస్తే అర్థమవుతుంది. మరి నేను ఇక్కడ ఉన్నటువంటి కొంతమందిని అడిగాను నేను దానికి తెలుగు వెర్షన్, తెలుగు వెర్షన్ ఏదో ఒకటి వాళ్ళకి అందజేయండి. తెలుగు వెర్షన్ ఏంటి అంటే హిందీ లిపిలో కాకుండా ఆ సెంటెన్సెస్ తెలుగు లిపిలో ఉంటాయి, దాని కింద దాని అర్థం కూడా ఉంటుంది. అవి రెడీగా ఉన్నాయా? 3 పాటలకైనా రెడీగా ఉంది కదా, రేపు అది చూపించవచ్చు కదా, ప్రింట్అవుట్స్ ఉన్నాయా? చేయించండి అమ్మా. ఉంటే లాభం ఏంటి అంటే మీకు ఆవేదన అర్థమవుతుంది. ఇది గురుదేవులు రాసినటువంటి పాటలు, గురుదేవుల యొక్క ప్రేరణతో రాసినటువంటి పాటలు, గురుదేవులు ఉన్నప్పుడే రాసినటువంటి పాటలు. దాన్ని ఉపయోగించుకోండి, ఆ గురువు యొక్క శక్తిని. ఇదంతా కాకుండా రేపు క్యాసెట్స్ అవి ఎవరికైనా కావాలి అనుకుంటే రేపు తీశాక పటేల్ తో మాట్లాడి చూసుకోండి. ఇది కాక నేను మన కార్యకర్తలతో చిన్న కోరిక కోరాను. నేను సంకల్ప పత్రాల్లోని మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలలో ఎంతమంది ఏ విధంగా ఏ నియమాలను పాటిస్తారో, శామలు ఉన్నాయి అక్కడ, ఒంగోలు శామల, ఒంగోలు శామల, ఇది కాస్త జాగ్రత్తగా గమనించుకోండి. నెక్స్ట్ ఇయర్ మొత్తము కూడా మీరు ఈ కార్యాన్ని చాలా స్పష్టంగా చేయాలి. మన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ తో నేను ఒక డేటా ఏంటంటారమ్మదాన్ని, డేటాబేస్, ఒక డేటాబేస్ తయారు చేయమన్నాను. మనుషులు మాత్రమే మేము 2-4 లీటర్లు తాగుతాము అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళ పేర్లన్నీ వచ్చేయాలి. మంచినీళ్లు ఆసనాలు వేస్తా ఉన్న వాళ్ళ పేర్లన్నీ వచ్చేయాలి. గురువారం నాడు పుట్టాము అనేటటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళ పేర్లు వచ్చేయాలి. ఫలానా నక్షత్రంలో మేము పుట్టాము అనేటటువంటి పేర్లు వచ్చేయాలి. ఇవంతా ఎందుకు అంటే మనం చేస్తున్నటువంటి రేపు మహాకాల చక్రవర్తి యంత్రం అని కుండలిని జాగరణకి సంబంధించినటువంటి ఒక యజ్ఞం మనము చేయబోతున్నాం. ఆ యజ్ఞం రాలేదు, ఇంకా తొందరలేదులే. ఆ యజ్ఞంలో ఒక నక్షత్రంలో పుట్టిన వాళ్ళందరూ కలిసి ఒక చోట, ఒక వారంలో పుట్టిన వాళ్ళందరూ కలిసి ఒక చోట అలా చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాగా వీళ్ళు ఈ సంకల్ప పత్రాలన్నీ కూడా బైండ్ చేయించారు. ఈ సంకల్ప పత్రంలో నీళ్లు, జపము, పారాయణ చేస్తున్నటువంటి వాళ్ళ కలెక్షన్, ఇంతమంది సంకల్పాన్ని తీసుకున్నారు. ఇంకా మీరు డేటాబేస్ లో ఎలా ఇచ్చిస్తారో చూసుకోండి. మరి మిగతా వాళ్ళు ఇలా చేశారో లేదో నాకు తెలీదు. ఇది గాయత్రి మంత్ర జపం, ఒక గంట సేపు గాయత్రి మంత్ర జపం చేస్తాము అన్నటువంటి వాళ్ళు సంకల్పం తీసుకున్నటువంటి వ్యక్తుల పేర్లు. ఇది నీళ్లు తాగుతాము 2.5 లీటర్లు, ఒక గంట జపం చేస్తాము అని రెండు చేస్తున్నటువంటి వాళ్ళ పేర్లు, అడ్రస్సులు, వాళ్ళ నక్షత్రాలు. అలాగా ఇవన్నీ కూడా అప్పుడే నా నెత్తి మీద ఇంత బరువు పడితే ఇలాగా ఒక ఒంగోలులోనే 3011 చూపించిన సరే. మరి మిగతా చోట్ల ఈ విధమైనటువంటి ప్రయత్నం కూడా జరిగినట్టు నాకు అనిపించటం లేదు. 6000 ఇలాగే చేర్ చేశారు. డేటాబేస్ రెడీగా ఉంది, మరి ఏం చేయాలి దానికి? మీరు మేము నిర్ణయించుకుని 6000 అక్కడ వచ్చాయి, 3000 ఇక్కడ, 9000 ఇంకా 2000. 6, 3, 9, 2, 11 హైదరాబాద్ సిడి రెడీ అయిపోయింది. అన్ని మొత్తం ఎన్ని కరెక్ట్? ఎన్ని అప్లికేషన్స్? 10,000 సంకల్ప పత్రాలు అక్కడ తీరాల ఏరియాలో 10,000. మీకు అర్థమవుతుందా? ఆల్రెడీ ఆ గురువుల యొక్క శక్తి ఎలా పనిచేస్తుందో. సుమారు 50,000 సంకల్ప పత్రాలు రెడీగా ఉన్నాయి. ఇంకా డేటాబేస్ అవ్వలేదు అని నేను వచ్చిన వాళ్ళని కోంపడుతున్నా, కానీ ఇంత చేశారు అదే గొప్ప. వాళ్ళకి టైం నేనే ఎక్కువ ఇవ్వలేదు. ఈ డేటాబేస్ ఉంటే లాభం ఏంటో చూడండి. ఇవో 50,000 మంది గురువారం నాడు పుట్టినటువంటి వాళ్ళకి ఏదైనా దోషాలు ఉంటే ఆ మహాకాల చక్రవర్తి యజ్ఞంలో ఆ దోషాలు పోవటానికి ఇవి ఉపయోగపడతాయి. ఇలాంటివి మీరు నింపించండి. ఆ సంకల్ప పత్రాలు ఏంటో అర్థం చేసుకోండి. పొద్దున్న చెప్పిందే రోగరహితమైనటువంటి జీవితము, వృద్ధాప్యము లేనటువంటి జీవితము, మృత్యువు లేనటువంటి జీవితానికి మనము బాటలు వేస్తున్నాము. రోగరహితమైనటువంటి జీవితానికి సంకల్పం ఏమిటి అంటే నీరు తాగుతాం, ఆసనాలు వేస్తాం, ప్రాణాయామాలు చేసుకుంటాం. వృద్ధాప్యరహితమైనటువంటి జీవితానికి ఈ మహాకాల చక్రవర్తి యంత్రాన్ని ఉపయోగించుకుంటాం. అది ఇంకా ఇవాళ నేను మీకు చెప్పలేదు. గలభా యజ్ఞంలో దాన్ని ఉంచుకోండి అని మాత్రమే చెప్పాను. దాని తర్వాత మృత్యు రహితమైనటువంటి జీవితానికి ధ్యాన విధానాలు కొన్ని ఉన్నాయి, కఠోపనిషత్తులో చెప్పినటువంటివి, దాని గురించి కూడా నేను చెప్తాను. దానికి సంకల్ప పత్రాలు చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ సంకల్ప పత్రాలు నింపించటం అనేటటువంటి ప్రాసెస్ నెక్స్ట్ ఇయర్ అంతా కంటిన్యూ అవ్వాలి. ఇదే తీవ్రతతో కంటిన్యూ చేయండి. మీకు తెలీదు మీ వెనకాతలు ఎంత గొప్ప శక్తులు పనిచేస్తున్నాయో. నిమిత్త మాత్రం భరసవ్య సాచి, నుంచోండి. మీరు నుంచుంటామంటే మేము నుంచుంటామండి అంటాం కాదు, పనిచేస్తూ నుంచోండి. నుంచోటా ఎంతసేపు మేము నుంచుంటామండి, లేకపోతే మేము నుంచోలేమండి, పడకుర్చీలో పడుకుని చేయొచ్చా? నాకు తెలీదు మీరు ఎలా చేస్తారో. ఈ సంకల్ప పత్రాల అర్థమైందా ఏం చెప్తున్నాను? సంకల్ప పత్రాలు నింపటం ఇప్పటివరకే కాదు, ఇది ఓన్లీ స్టార్టింగ్ పాయింట్. నెక్స్ట్ ఇయర్ మళ్లీ గురు పూజా మహోత్సవాలు చేస్తున్నప్పుడు ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. గ్యారంటీగా కొన్ని లక్షల మంది ఈ మార్గంలో ఉంటారు. అందులో మనము ఉంటామా ఉండమా అనేది మీరు ఆలోచించుకోండి. ఆ క్వశ్చన్ మార్క్ నేను ఎప్పుడు ఇస్తాను. నేను ఎందుకంటే జ్వాలాకులు మహర్షి దగ్గర నుంచి శ్రీరామ శర్మ ఆచార్య వరకు ఒక్కడు కూడా మానవ జాతిని నమ్మలేదు. వాళ్ళకే నమ్మకం లేకపోతే నేనెక్కడి నుంచి నమ్మేది? కానీ నాకు ఒక నమ్మకం ఉంది, వాళ్ళు అనుకున్నది మాత్రం గ్యారంటీగా జరిగిస్తుంది. ఇంకేంటి, వాళ్ళు సంకల్ప సిద్ధులు కనుక. మిమ్మల్ని మళ్ళీ 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 నేను చెప్పేది ఏంటి అంటే, ఈ అవకాశాన్ని మీరు మిస్ చేసుకుంటే ఈ స్పీడ్ మీరు ఇంకా మీ జీవితంలో అందుకోలేరు. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఆ స్పీడ్ ఎలా ఉందో. ఈ విద్య ఐదు గురువుల యొక్క విద్య, కుండలిని జాగరణ యొక్క విద్య. ఒక సంవత్సరం లోపల కనీసము నేను 125,000 మందికి అందజేయటానికి సంకల్పించాను. ఈనాడు ఉన్నటువంటి ఆధునిక పరికరాలతో అది చాలా సంభవమే. కేవలము మీరు చేయవలసింది ఏంటంటే, మీ మీ ఏరియాలో దానికి తగినటువంటి ప్రణాళిక వేసుకోండి. నేను చెప్పింది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అనేక డౌట్స్ కి నన్ను ఇండైరెక్ట్ గానో డైరెక్ట్ గానో అడిగినటువంటి డేట్ దానికి నేను చెప్పేది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ కేవలము శ్రీరామ శర్మ ఆచార్య కార్యక్రమాలు మాత్రమే నేర్పించబడతాయి, చెప్పబడతాయి, ప్రచారంలోకి తీసుకురాబడతాయి. ఇంకా ఏ గురువు యొక్కది కూడా ఇంకిక్కడ జరగదు. ఎప్పుడూ ఉత్సవాలు లాగా ఏదైనా జరుపుకుంటే ఇలా మాట్లాడుకోవచ్చు, కానీ ఇక్కడ మాత్రము ఇంకొక విద్య నేర్పబడదు. ఇక్కడ ఆ విద్య నేర్పబడుతుంది, నేర్పుతుంది అంటే మీ బాధ్యత చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. శ్రీరామ శర్మ ఆచార్య యొక్క సంస్థ ఒక ఇంటర్నేషనల్ సంస్థ. మీ యొక్క ప్రయత్నాలు ఎలా ఉండాలి అంటే, ఆ ఇంటర్నేషనల్ సంస్థలో ఉన్నటువంటి అన్ని శాఖల కంటే కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి సహ్యాద్రి దత్తాశ్రమంలో శ్రీరామ శర్మ ఆచార్య యొక్క ఆదర్శాలు ఆశయాలు అక్షరాల అమలు జరపబడుతున్నాయి అనే పేరు మీరు తెచ్చుకోవాలి. అంతే, మిమ్మల్ని చిన్న చూపు చూడటం కాదు, అది ఇంత పెద్ద బరువు మీ నెత్తి మీద పెడుతున్నాను. కొన్ని లక్షల శాఖలలో మీరు ఆ పేరు తెచ్చుకోవాలి. ఇక్కడ శ్రీరామ శర్మ ఆచార్యకి తగినటువంటి ఆశయాలకి అనుగుణ్యంగా మనుష్యుల్ని రూపుదిద్దుతున్నాము మనము అని మొత్తం ప్రపంచానికి తెలియజెప్పేటటువంటి బాధ్యత ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు వాళ్ళు కాస్త అవగాహన చేసుకుని దానికి తగినట్టు ప్రయత్నం చేయండి. మీరు ఎంత కష్టపడితే ఇంకా మిమ్మల్ని కష్టపెట్టడానికి తగిన ప్రణాళికలు నా దగ్గర ఉన్నాయి. మీరేమీ కష్టపడరు, నేను మళ్లీ మిమ్మల్ని అడగను మీరేం చేశారు అని. ఈ గురు పూజా మహోత్సవాల్లోనే మీరు నిర్ణయించుకోవాలి. ఇది మొత్తము ప్రపంచానికి రాబోయేటటువంటి సంవత్సరంలో మార్పు తెచ్చేటటువంటి సంఘటనగా నెక్స్ట్ గురు పూజా మహోత్సవాలు నిరూపించాలి. అర్థం చేసుకోండి ఆ బాధ్యత, ఆ బరువు. అది మీరు ఇక్కడ ఏంటి, ఎవరి గురించి చెప్తామనో, కేవలము శ్రీరామ శర్మ ఆచార్య గురుదేవుల యొక్క ప్రణాళికలకు రూపము ఇవ్వబడుతుంది. ఇంకా మిగతాది ఏది ఇక్కడ జరగకూడదు, కలపకండి. అలాగే దత్తక్షేత్రంలో కేవలము దత్తుడి యొక్క 5 అవతారాలు, కలియుగంలో వచ్చినటువంటి 5 అవతారాలు. ఏంటి 5 అవతారాలు? లైన్ లో చెప్పండి. శ్రీపాద శ్రీవల్లభుడు, శ్రీ నృసింహ సరస్వతి స్వామి, మాణిక్య ప్రభు, అక్కల్కోట్ మహారాజ్, సిద్ధిసాయి. ఈ 5 అవతారాలకి దీటుగా అది ఎక్కడ మీరు ఆచరణలో తీసుకురావాలి. సాయి కల్చర్, దత్త కల్చర్ విశ్వవ్యాప్తంగా ఉంది. ఆ విశ్వవ్యాప్తమైనటువంటి సాయి కల్పికి ఇక్కడ నిత్యావతార దత్తక్షేత్రములో మనము మదించినటువంటి వ్యక్తులు వాళ్లకి ముందు ఒక ఉదాహరణగా నిలబడగలగాలి. దానికి తగిన ప్రయత్నాలు అక్కడ చేయమని చెప్తున్నాను నేను. అంచేత ఈ 2 క్షేత్రాలని నేనేం వదిలిపెట్టడం లేదు. ఈ 2 క్షేత్రాల యొక్క వ్యక్తులు సీరియస్ గా నేర్చుకోగలిగితే వాళ్ళు పడేటటువంటి శ్రమ ఎంత గొప్పదో మీకు అర్థం కాదు. అదేమో మొత్తం దత్త సాంప్రదాయం, ఇదేమో మొత్తము శ్రీరామ శర్మ ఆచార్య సాంప్రదాయం జరుగుతుంది. ఇది కాక పతంజలి యోగ సూత్రాలు, సూర్యకిరణ విజ్ఞానము, అది నంబూరు వాళ్ళని అడిగాను చేయమని నేను చెప్తున్నాను. నేను నిరాశ ఏం చెప్పటంలే, నాకు మీ నుంచి అసలు ఉత్సాహ తరంగాలు రావటంలే. నాకు మనం ఇంత గొప్ప పని చేయబోతున్నాము, ప్రపంచాన్ని మార్చబోతున్నాము అనేటటువంటి ఉత్సాహమే నాకు ఏ కోసైనా కనిపించటం లేదు. నిస్త్రాణత, నిర్వీర్యత, కవర్డిస్, చేతకాంతనం, మేము చేయలేమేమో. నేనున్నానయ్యా బాబు మీకు చెప్పటానికి అని చెప్తోందా, మీరు చేయలేకపోతే ఇంకా నేనేం చేయగలను. వద్దు, నిర్వీర్యత వద్దు. ముందు ధైర్యం పుంజుకోండి. మీరు మీరు ధైర్యం పుంజుకుంటే క్రమక్రమేణా ఒక సక్సెస్ తర్వాత ఒక సక్సెస్ ఎప్పుడు రావటం మొదలు పెడుతుందో ఆటోమేటిక్ గా మీకు ఉత్సాహాలు వచ్చిస్తాయి. ఇంకేత నంబూరు దగ్గర సూర్యదేవాలయము, సూర్యకిరణ విజ్ఞానము, గురుగీత, సప్త ఋషులు, సప్త గ్రహాల గురించి విద్య నేర్పిస్తాను. కానీ ఎవరికి నేర్పించేది? నేను మీరు తయారవ్వాలి, మీరు నేర్చుకోవాలి. ఇదంతా కాకుండా అరవిందో సొసైటీ ఉంది, రామకృష్ణ మిషన్ ఉంది, లహరి మహాశయ కార్యక్రమాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా భవిష్యత్తులో యూనివర్సిటీలో చెప్పబడేటటువంటి విద్యలే. ఈ విద్యలు యూనివర్సిటీలో చెప్పబడకపోతే మానవులు ఇంకా అధోగతికి వెళ్ళిపోతారు. ఇప్పుడే మనకి ఉత్సాహం లేదు, ఇంకొక 5-6 ఏళ్ల తర్వాత ఈ మాత్రము కూడా వినటానికి మీకు ఓపిక ఉండదు. అంత భ్రష్టు పట్టిపోతుంది మన మనస్సులు. నిద్ర లేవండి, భయపెట్టడానికి చెప్పటంలే నేను. రాబోయేటటువంటి ప్రమాదాలు తెలిస్తే అక్కడి నుంచి మీరు బయటపడతారు. రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళు, నేను చెప్పింది కాస్త సబు అనిపించినటువంటి వాళ్ళు, నిద్రపోకండి, చేతులు కలపండి, ప్రణాళిక వేసుకుందాము. మొదట్లో పడుతూ లేచుకొని ఉంటాం. మొదట్లో నాకు తెలియదు ముందుకు ఎలా వెళ్ళాలో, మీరు ఇస్తే కదా అవసరం నాకు ముందుకు వెళ్ళేది. దానికి మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారో ప్రణాళికలు వేసుకోకుండా ఇక్కడి నుంచి వెళ్ళకండి. మీరు ఇంకా మనకి రేపు ఉంది, ఎల్లుండి మధ్యాహ్నం వరకు టైం ఉంది, ప్రణాళికలు వేసుకోండి. గోపూజ గురించి చెప్పాను నేను, చెప్తుంది కదా గురుగీతను, గురువుని ఎలా ఉపయోగించుకోవాలో దాని గురించి ఆలోచించుకోండి అని చెప్పాను. గోపూజ మన దేశ అభివృద్ధికి ఎంత ముఖ్యమో చెప్పాను. ఇవంతా మీరు ఆలోచించుకోండి. ఇక్కడ వచ్చాక నేను చెప్పటం అయిపోయాక మీరు గబుకులు లేచి వెళ్ళిపోకండి. దీని మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళు వెళ్ళిపోండి, అది వేరే విషయం. అవగాహన లేనటువంటి వాళ్ళు ప్రదర్శనానికి వెళ్ళిపోండి, నిద్ర వస్తే నిద్రపోండి. కానీ ఏ మాత్రమైనా నేను చెప్పింది అవగాహనలో ఉన్నవాళ్ళు గబుకుని వెళ్ళిపోకండి, వినండి చెప్తున్నటువంటిది. డిస్కస్ చేసుకోండి, యుద్ధం కాదు చేసుకోవాల్సింది. మీరు డిస్కస్ మీరే ఇక్కడే మీరు ఒక సయోధ్యగా ఒక ప్రణాళిక రూపొందించలేకపోతే అతి ఆవేదనతో ఉన్నటువంటి ఆ గురువుల ముఖము చూసి మీకు లభించినటువంటి అవకాశాన్ని గుర్తుంచుకుని మీరు మాట్లాడుకోండి. మీకు ఎంత వచ్చు, వాళ్ళకి ఎంత వచ్చు, మీరేం చేస్తున్నారు, మేమేం చేస్తున్నాము, అది కాదు అసలు ఇక్కడ మీరు ఆలోచించవలసింది. ఇంత విశాలమైనటువంటి క్రియాకలాపాలు మనం ఎదుర్కొండా ఉన్నాయి. అవి మనం ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో మీకు తెలీదు నాకు తెలీదు, అది బ్యాలెన్స్ చేసుకోవాలి ఎలాగా అది ఆలోచించుకోండి. ఇంకా సరిపోయిందా? స్థిరంగా కూర్చోండి. అమ్మయ్య నెక్స్ట్ ఏంటమ్మా కార్యక్రమం? ఫస్ట్ చెప్పారా ఈ కార్యక్రమం ఏదైనా ఉందా? ఎవరైనా మైక్రోజిక్ ఎవరైనా ఏదైనా అడగదలుచుకుంటే అడగండి. పని ఉంది, భోజనం ఉంది, ఆకలిగా ఉంది, మేము బయలుదేరుతా ఉన్నాం, లేచి వెళ్ళవచ్చు. చెప్పండి. మహాకాల, మహాకాల చక్రవర్తి యంత్రం ఆ పేరులోనే ఉంది గాయత్రి. మీరు
ఎవరింటికి వెళ్తున్నారు అని చెప్పే అనుకో. ప్రొఫెసర్ గారింటికి వెళ్తున్నాను అంటే అక్కడికి వెళ్తే మీకు ప్రొఫెసర్ కనిపించడు, ఎవరు కనిపిస్తాడు? అలాగా గాయత్రి అనేది మన బుద్ధి, అది బయటికి కనిపించదు, అది పేరులోనే ఉంటుంది. మహాకాల చక్రవర్తి యంత్రం అనేటటువంటి పేరు అందుకు పెట్టబడింది, కాలాన్ని సద్బుద్ధితో ఉపయోగించుకునేటటువంటి యంత్రము. ఓకే, ఎనీ క్వశ్చన్? చెప్పమ్మా. ఓకే, ఇప్పుడు ఆ క్రిస్మస్ ఈవ్ కా నేను ట్వెల్త్ దీక్షిస్తానన్నానుగా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పుడు వస్తారు, బాగుందే. ఈవ్ ఈజ్ అన్ ఈవ్, వస్తాను నేను, పడుకుంటే లేపండి. సరేనా? ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం శోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖమాప్నుయాత్. అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః. నిర్ధనా సధనా సంతు జీవంత శరదాం శతం. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సజ్జమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ స్వార్థం మా పరమార్థం గమయ వ్యవస్థా మా సువ్యవస్థాం గమయ. శాంతి 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 శాంతి. ఇంకొక చిన్న సూచన నేను చెప్పటం మర్చిపోయాను. నేను ఇప్పుడు చెప్పబోయేటటువంటి క్లాసెస్ కి కొన్ని కండిషన్స్ ఉన్నాయి, కండిషన్స్ అందరూ వినండి, తర్వాత ఎవరు ఆ కండిషన్స్ ఫుల్ఫిల్ చేయగలుగుతారో వాళ్ళు ఫుల్ఫిల్ చేయండి. ఒకటి ఏంటి అంటే, గురుగీత పతంజలి యోగ సూత్రాలు కూడా సిలబస్ లో ఇంక్లూడ్ అయి ఉన్నాయన్నది మర్చిపోకండి. ఇంకా నేను దాన్నే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తా, గురుగీతకి పతంజలి యోగ సూత్రాలకి నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తా, నా మీరు మీ ఇష్టం. ఇంకోటి, ఖచ్చితంగా కనీసము నేను క్లాస్ తీసుకునే చోట 10 మంది అయినా ఉండాలి, 10 మంది కంటే తక్కువ ఉంటే నేను క్లాస్ తీసుకోను. ఎంతమంది క్లాస్కు వచ్చినా ఆ క్లాస్కి వచ్చేటటువంటి వాళ్ళు అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి ప్రయర్ పర్మిషన్ ఉండి వాళ్ళ అప్లికేషన్స్ నా దగ్గరికి వస్తేనే వాళ్ళని క్లాస్కి అలౌ చేస్తాను. అంటే ఏ ఊళ్ళో అయినా క్లాస్ జరుగుతూ ఉంటే నా దగ్గర వాళ్ళ అప్లికేషన్ ఫామ్స్ ఉండాలి, ఆ వచ్చినటువంటి వాళ్ళు ఆ అప్లికేషన్ ఫామ్కి ట్యాలీ అవ్వాలి. అభ్యర్థి ఏం చెప్తున్నాను అంటే, ప్రయర్ పర్మిషన్ ఉండాలి, ఎవరు పడితే వాళ్ళు క్లాస్కి వస్తే నేను ఒప్పుకోను. ఈ అప్లికేషన్ ఫామ్కి ఎంతమంది చెప్తారు? 10 రూపాయలు. ఈ అప్లికేషన్ ఫామ్ కి 10 రూపాయలు, ఇందులో కన్సెషన్ ఉండదు ఎవరికైనా. దాని తర్వాత నేను 1 గంట క్లాస్ చెప్తే 1000 రూపాయలు తీసుకుంటా, 2 గంటల క్లాస్ చెప్తే 2000 తీసుకుంటా, 3 గంటల క్లాస్ చెప్తే 3000 తీసుకుంటా. కానీ నాకు గంటకి 1000 రూపాయలు ఇచ్చినా మీరు 2000 మంది వినొచ్చు. కానీ ఎవరు ఆ 2000 ఎలా ఉండాలి? అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి ఉండాలి వాళ్ళు. అర్థమైందా? అంటే 2000 మంది ఒక గంట నా క్లాస్ వింటే నాకు ఎంత ఇవ్వాలి? గంటకి ఎంత చెప్పాను? 2000 మంది వస్తే ఒక్కళ్ళ దగ్గర మీరు ఎంత ఛార్జ్ చేయొచ్చు? 10 రూపాయలు. ఎంత అవుతుంది కదా? ఒక్కడే నేను వింటాను ఒప్పుకోను, కానీ 10 మంది ఉంటే ఒప్పుకుంటా. కానీ అప్పుడు ఒక్కొక్కడు ఎంత ఇచ్చుకోవాల్సి వస్తుంది? 100 రూపాయలు ఇచ్చుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ దీంట్లో కేవలము కొన్ని ఏరియాస్లో కుదరదు, అంత డబ్బు ఉండదు. వాళ్ళకి ఈ గురువుల గురించి చెప్పాల్సిన అవసరమూ లేదు. వాళ్ళకి భాగవతం గురించో గురుగీత గురించో చెప్తాం. వాళ్ళు నాకు చేయవలసినటువంటి ఏకైక పని ఏంటి అంటే అప్లికేషన్ ఫార్మ్స్ కూడా అలాంటి వాళ్ళు డబ్బు ఇచ్చుకోలేనటువంటి క్షేత్రాలలో మీరు పేర్లు మాత్రం నమోదు చేసుకోవాలి. ఖచ్చితంగా మేము ఇంతమంది వస్తాము, ఆ పేర్లు నాకు పంపించాలి. నేను వచ్చిన తర్వాత ఆ ఊరికి ఆ పల్లెటూరికో నేను పేర్లు చదివి వాళ్ళు వచ్చారో లేదో చూస్తాను, కొత్త వాళ్ళని రానివ్వను. అర్థమైంది కదా? వాళ్ళు డబ్బు ఏమీ ఇవ్వక్కర్లేదు, కానీ నన్ను తీసుకువెళ్తాం తీసుకుపోవటానికి మాత్రము వాళ్ళ ఏర్పాట్లు వాళ్ళు చేసుకోవచ్చు. వాళ్ళు ట్రాక్టర్ పంపించినా ఓకే, బుల్లక్ కార్ట్ పంపించినా ఓకే. ఎందుకంటే ఈ కార్యక్రమాలు అందరికీ వెళ్ళాలి అని నా తపన. కానీ సిటీస్ లో ఉన్న వాళ్ళని చూస్తే నాకు ఒకటే అర్థం అయింది, వీళ్ళు టైం వేస్ట్ చేసుకోవటానికి ఇలాంటి చోటకి వస్తారు తప్ప వాళ్ళు ఏమీ లబ్ధి పొందటం లేదు అని నాకు అర్థమైంది. కనుక కనీసం ఈ కండిషన్ పెడితే లబ్ధి పొందే వాళ్లే వస్తారేమో, అప్పుడు వస్తారని నేను అనుకోను. డబ్బిచ్చి తెలుసుగా నాకు, సరే ఇంకా దానికి నేనేం చేయలేను కదా. ఫీజు ఇచ్చుకుని అంతా ఇచ్చుకుని కూడా వాళ్ళు కరెక్ట్ గా అర్థం చేసుకోలేకపోతే అంటే నా మనస్సు అర్థమైంది కదా నా మనోభావన. అంటే ఫీజు ఇచ్చుకోలేనటువంటి వాళ్ళు, వాళ్ళు నిజంగానే అలాంటి పరిస్థితుల్లో ఉన్నారని నాకు అనిపిస్తే ఫీజు ఇవ్వక్కర్లేదు వాళ్ళు. ఇది డబ్బు కోసం కాదు నేను చెప్పేది, కానీ రూల్స్ లో కన్సెషన్ ఉండవు, చాలా అర్థం చేసుకోండి. అంత ఈజీగా నేనేం నమ్మను నేను మిమ్మల్ని. ఎందుకంటే కాలేజీలో పనిచేస్తూ చేస్తూ నాకు అర్థమైపోయింది, కోటీశ్వరుల పిల్లలు మాకు యాన్యువల్ ఇన్కమ్ 10 రూపాయలే అని చెప్పి ఇస్తారు. పాపం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు పాపం నిజంగా ఎంప్లాయ్మెంట్ అంటే నిజంగా వాళ్ళు భరించలేకపోయినా ఫీజు కట్టుకుంటూ ఉంటారు. ఇదే మిమ్మల్ని ఎవరు నమ్మేది? నమ్మేదేం లేదు, మీకు డబ్బు ఉందో లేదో నాకు ఆ నాకు నమ్మకం ఉన్నటువంటి వ్యక్తులు చెప్పాలి, అవును మాస్టర్ నిజంగా వీళ్ళు డబ్బు ఇచ్చుకోలేరు, ఓకే డబ్బు కోసం కాదుగా ఇది చేసేది. అర్థమైందా? ఇవంతా మనసులో పెట్టుకుని డిస్కస్ చేసుకోండి. ఇంకోటి చాలా జాగ్రత్తగా వినండి, ఈ 26వ తారీఖు మధ్యాహ్నం లోపల ఏ ఏ ఊళ్ళల్లో ప్రోగ్రామ్స్ ఫిక్స్ అవుతాయో కేవలము అదే ఊళ్ళల్లో నేను ప్రోగ్రామ్స్ ఇస్తాను. ఇంతే, మీరు డిసెంబర్ వరకు మీరు ప్లాన్ వేసుకోవాలి. సబ్జెక్ట్ ఒకటే వేసుకోండి, మీరు సిలబస్ నేను చెప్తా, మీకు ఏం పుస్తకం చదవాలో నేను చెప్తా. దేని కదా డౌట్స్ ఉన్నాయని నేను చెప్పిన దాంట్లో ఏదైనా అనుమానం ఉంది, ఇదో మాస్టారు నాకు ఈ కన్సెషన్ కావాలి అది కావాలి అంటే అడిగేయండి. ఇప్పుడే మీరు చెప్పిన దాంట్లో మాస్టారు ఇది మీరు కొంచెం కఠోరంగా ఉన్నారు, నాకు ఈ కన్సెషన్ కావాలి అని అడగండి. అది సబు అనిపిస్తే ఇచ్చేస్తాను నేను, కానీ ఇప్పుడే మళ్ళా రేపు నన్ను ఎవరు అడగద్దు మాస్టారు మీరు ఈ పాయింట్ కవర్ చేయలేదు అని. మినిమం 10 మంది ఉండాలి, క్లాసుకు వచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా రిజిస్టర్ అయి ఉండాలి. సిటీస్ లో డబ్బున్న వాళ్ళల్లో అప్లికేషన్ రిజిస్ట్రేషన్ కి 10 రూపాయలు ఇచ్చి తీరాల్సిందే. డబ్బు లేనటువంటి వాళ్ళు ఏమీ ఇవ్వక్కర్లేదు, కానీ పేరు నమోదు చేసుకోవాల్సిందే. పేరు నమోదు చేసుకుండా నేను వచ్చాక క్లాస్కి వస్తాను వెళ్ళిపోతాను అంటే ఒప్పుకోను. దాని తర్వాత నమోదు చేసుకున్న తర్వాత నేను క్లాసు మొదలెట్టిన తర్వాత ఎవరైనా వస్తే వాళ్ళని క్లాస్కి రానివ్వను. ఎట్టి పరిస్థితుల్లోనూ రానివ్వండి. నేను నమోదు చేస్తున్నారు కనుక మీ ఇష్టం వచ్చినప్పుడు వస్తారంటే అది ఒప్పుకోను. నేను 10 రోజులు క్లాస్ అవుతే 10 రోజులు మీరు అటెండ్ అవ్వాల్సిందే, 3 రోజులు క్లాస్ అవుతే 3 రోజులు మీరు అటెండ్ అవ్వాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను క్లాస్ మొదలెట్టక ముందు మీరు రావాలి, నేను వెళ్ళిపోయాక మీరు వెళ్ళాలి. అంటే రేపు మధ్యాహ్నం అలా వెళ్తాం సార్, ఇలా వెళ్తాం సార్, కానీ నాకు మీ యొక్క సృజనాత్మక ఊహ మీద చాలా నమ్మకం ఉంది. నేను ఇన్ని రకాలు బిగించినా మీరు ఏదో ఒకటి పట్టేస్తారు. నేను లాంగ్ అని ఈసారి మీకు నేను నో కన్సెషన్ ఫిల్ కాస్ట్. ఒకవేళ నేను కన్సెషన్ ఇస్తూ ఉంటే మీరు నాకు ఈ మాటలు గుర్తు చేయండి, మాస్టర్ మీరు చెప్పారు కన్సెషన్ ఇవ్వను అని. అర్థమైంది కదా? ఒకే ఒక వాళ్ళ కన్సెషన్ ఏంటి అంటే డబ్బు లేనటువంటి వాళ్ళు డబ్బు ఇవ్వలేము కనుక మేము మాస్టర్ మీ క్లాసులు పెట్టుకోలేకపోయాము అని దయచేసి అనవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా డబ్బు లేకపోవటం అనేది నా క్లాసులకి అవరోధం కాకూడదు. మీరు చెప్పారు కదా మాస్టర్ అందువల్ల మేము మిమ్మల్ని క్లాస్కి పిలవలేకపోయాం అనేది అనవద్దు. కానీ డబ్బు నాకు ముందే తెలియాలి ఇదంతా. ఇప్పుడు రేపు తెలుస్తుందిగా మీరు టైం టేబుల్ ఇచ్చినప్పుడు. ఇప్పుడు నేను మీకు చెప్తాను, క్లియర్? అప్లికేషన్ ఫామ్ ఒకటి రెడీ చేసుకోండి కంప్యూటర్ లో. ఇవాళ చెప్పాను అప్లికేషన్ ఫామ్, ఓకేనా? అది రెడీ చేసేసుకోండి. అప్లికేషన్ ఫామ్స్ మీరు డిస్కస్ చేసుకుంటారు కనుక ఎవరికి ఏ అప్లికేషన్ ఫామ్స్ కావాలో అప్లికేషన్ ఫామ్స్ ఇచ్చేసేయండి. అంటే ఏం చేస్తారు మీరు ఆ ఊరికి పంపిస్తారు, వాళ్ళు ఏం చేయాలి దాన్ని ఫోటోగ్రాఫ్ చేసుకోవడం ప్రింట్ చేసుకోవడం ఏదో చేసుకుంటారు. మరి పల్లెటూళ్ళల్లో అప్లికేషన్ ఫామ్స్ ఇవ్వద్దు. ఒక తెల్ల కాగితం మీద మేము ఫలానా ఊరికి సంబంధించినటువంటి ఈ వ్యక్తులు మేము క్లాస్కి హాజరు అవుతాము అని వాళ్ళ పేరు క్లియర్ గా వాళ్ళ సంతకం కావాలి నాకు, క్లియర్? అప్లికేషన్ ఫామ్ ఏం ఒక్కర్లేదా, రిజిస్ట్రేషన్ ఫామ్ ఒక్కర్లేదా, వెరీ క్లియర్? ఓకే, జై గురుదేవ్.